तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। पूज्य गुरुदेवुल శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మన కార్యక్రమాలలో విశేషమైనటువంటి స్పీడ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి జన్మదినం యొక్క విశేషత ఏమిటి అంటే అఖండంగా ఉన్నటువంటి చేతనత్వము ఒక ప్రాణిగా అవతరిస్తుంది. ముఖ్యంగా మానవ శరీరంలో అవతరించినటువంటి ప్రాణి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. గురువుల యొక్క జీవితం యొక్క ప్రాదుర్భావం ఇంకా చాలా ప్రముఖంగా ఉంటుంది. అందువల్ల ఆ గురువుల యొక్క జన్మదిన శతాబ్ది అనేటటువంటిది మనిషి యొక్క పూర్ణ ఆయుష్షు 100 సంవత్సరాలు అని శాస్త్రాలు చెప్తున్నాయి. దాన్ని రకరకాలుగా జీవిస్తాడు. 30 ఏళ్ళు పృథ్వీ మీదో, 70 ఏళ్ళు ఇతర లోకాలలోనో, లేకపోతే 50 ఏళ్ళు పృథ్వీ మీద, మిగతా 50 సంవత్సరాలు ఇతర లోకాలలోనో, అంటే ఏదైనా పుట్టిన తర్వాత శరీరం వదిలిన 100 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఒక విశేషమైనటువంటి ప్రముఖమైన కార్యక్రమాలు వాడు చేస్తూ ఉంటాడు. కనుక మనం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. గురుదేవుల జీవితంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, శరీరం వదిలినా ఆయన అవసరం ఉన్నంత వరకు కూడా ఆయన యొక్క చేతనత్వం మానవత్వానికి లభిస్తూనే ఉంటుంది. కానీ ఆయనకి 100 సంవత్సరాలు ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడు పుట్టినా ఒకే కాలేజీలో చదివితే, ఎప్పుడు అడ్మిషన్ తీసుకున్నా, నీ జన్మదినం ఎప్పుడైనా పరీక్షను అందరూ కలిసి రాయవలసిందే. అలాగే ఒకే గురువు శిష్యులు ఆ శతాబ్ది ఉత్సవాలలో ఆ గురువు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క ప్రణాళికను మనం అందజేయవలసి వస్తుంది. ఆయన యొక్క ముఖ్య ప్రణాళిక 2. ఒకటేంటి అంటే మానవ సమాజానికి మొదట 21వ శతాబ్దం యొక్క ప్రాముఖ్యత తెలపటం. 2, ప్రాముఖ్యత తెలిసినటువంటి వ్యక్తులలో విచార విప్లవాన్ని, ఆలోచనా విప్లవాన్ని, థాట్ రివల్యూషన్ని, విచార క్రాంతిని తీసుకురావడం. ఇవి 2 అంశాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏమిటి అంటే అసలు 21వ శతాబ్ది చాలా అద్భుతమైనటువంటి శతాబ్ది, మానవ చరిత్రలో చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది. ఏ విధంగా అయితే 1902 ఆ ప్రాంతాలలో రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ ని మొట్టమొదటిసారి ఆకాశంలో ఎగిలేశారు అని ఇంకా మానవ సమాజం ఉన్నంత వరకు చెప్పుకుంటూనే ఉంటాం. అలాగే ఈ రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో జరగబోయేటటువంటి అద్భుతమైనటువంటి మార్పులు మానవ జీవితం యొక్క 200,000 సంవత్సరాల వరకు, 200,000,000 సంవత్సరాల వరకు గుర్తుండిపోయే సంఘటనలతో నిండి ఉంటుంది. ఇది మొదట మనం అర్థం చేసుకుని ఇతరులకి చెప్పాలి. 21వ శతాబ్ది ముఖ్యంగా ఈ 3 సంవత్సరాలు కరెక్ట్ గా చెప్పుకోవాలి అంటే ఉజ్జాయింపుగా ఎగ్జాక్ట్ గా చెప్పకుండా సుమారు 1000 రోజుల కంటే కొంచెం ఎక్కువ ఉంది. మే నుంచి మొదలెట్టు తలుచుకుంటే కౌంట్ డౌన్ 1002 రోజులుంది శతాబ్ది సమారోహానికి. ఇది గుర్తుంచుకుని ఇంకా ప్రతిరోజు కూడా ఆ నిర్ణీత లక్ష్యం వైపు మీరు ఎంత వేగంగా వెళ్ళగలరు. నేను మిమ్మల్ని అంత వేగంగానూ తీసుకువెళ్లే ముందు 2 విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. టెక్స్ట్ బుక్స్ చాలా అవసరం. అంచేత ఆ టెక్స్ట్ బుక్స్ లో మొదటి 20 పుస్తకాలు సెట్ నేను మీకు 12,000 సెట్లు మే 2nd వీక్ లోపల అందజేయాలి అని కోరుకుంటున్నాను. అంచేత ఈ కార్యక్రమాలలో 21వ శతాబ్ద ప్రాముఖ్యత చెప్పేటటువంటి విపరీతమైనటువంటి వేగంతో మీరు ప్రపంచంలో దీన్ని అందజేయాలి. దానికి అందజేయవలసినటువంటి విషయాలు క్రాంతిధర్మి సాహిత్యంలో 2 భాగాలుగా ఉంది, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2. అందులో నువ్వు పాలు పంచుకోదలుచుకుంటే 3rd వాల్యూమ్ 4th వాల్యూమ్ చదువుకోవాలి. యుగేచ్ఛ ప్రతిభా పరిష్కార్, పాలు పంచుకోదలుచుకున్నటువంటి వాళ్ళు, ఇంకా పాలు పంచుకుని ఇంకా ముందుకు వెళ్తాం అన్నటువంటి వాళ్ళు మొట్టమొదట వాళ్ళ జీవన దేవతను అర్థం చేసుకుని జీవన దేవత సాధన ఆరాధన జీవన సాధనకే స్వర్ణం సూత్రం ఈ 2 పుస్తకాలు చదువుకోవాలి. కాదంటే మేము కాస్త ముందుకు వెళ్తాము, అప్పుడు మీరు ఆదిశక్తి గాయత్రి యొక్క సమర్థ ఉపాసన గురించి తెలుసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్తాము అంటే మిగతా పుస్తకాలు చదువుకోవాలి. చేత లెవెల్స్ ఉన్నాయి ఈ పుస్తకాలలో, కానీ సెక్స్ మాత్రం అందరి దగ్గర ఉండాలి. టెక్స్ట్ బుక్ అందరి దగ్గర ఉంటుంది, ఎవడు చదవడు దాన్ని. భగవద్గీత అందరిళ్లలోనూ ఉంటుంది, ఎవడు చదవడు దాన్ని. చేత సెట్ అందరి దగ్గర ఉండాలి. అసలు 21వ శతాబ్దంలో ఏం కాబోతోంది, ఇవి 2 పుస్తకాలలో చెప్పారు. మీరు అందులో పాలు పంచుకునే దమ్ము ఉన్నదా, మిగతా 2 పుస్తకాల్లో చెప్పారు. దాని తర్వాత మీరు ఏం చేయాలి, దానికి పాలు పంచుకోవాలి అని రెడీ అవుతే ఏం చేయాలి, జీవన్ దేవత సాధన 2 పుస్తకాల్లో చెప్పారు. దానికి ఆధారభూతమైనటువంటి మనస్సు ఎలా మార్చుకోవాలి అనేది మిగతా పుస్తకాల్లో చెప్పారు. ఈ పుస్తకాలన్నీ ఒక ఎత్తు. ఇంకోటి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే మనిషి యొక్క జీవితంలో హృదయానికి ప్రాముఖ్యత పోయింది. కబుర్లే తప్ప ఎక్కడ ఏమి కనిపించదు. ఒక కుటుంబ వ్యవస్థలో కానీ ఎక్కడా కానీ యాంత్రికంగా జీవిస్తున్నామే తప్ప ఇది నా కుటుంబము అనేటటువంటి మాట ఎక్కడా వినిపించకండి. ఇదివరకు అయితే కుటుంబానికి ప్రాణాలు ఇచ్చేసేవారు, కుటుంబ గౌరవం రకరకాల పేర్లతో. ఇప్పుడు నవ్వు వస్తుంది మనం ఆ మాటలు వింటే, నవ్వుకోండి, కానీ ఫ్యాక్ట్ అది. ఫ్యామిలీ నుంచి బిగ్గర్ ఫ్యామిలీకి ఎదగాలి అంటే ఉన్న ఫ్యామిలీ పోతుంది, అంటే తుమ్మితే ఉన్న ముక్కు కూడా పోయినట్టు ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆధ్యాత్మికత అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, కుటుంబాలు పెద్ద కుటుంబాలుగా మారి ప్రపంచమే ఒక కుటుంబంగా మారాలి అనేటటువంటి పరిస్థితి నుంచి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మరి దానికి పరిష్కారం ఏమిటి? గురువులు పరిష్కార మార్గాన్ని చాలా సులభంగా ఎన్నుకుంటారు. అసలు లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక కుటుంబంగా ఏర్పడండి, సాయి పరివారను గాయత్రి పరివారను, లేకపోతే కొట్టుకు చస్తో సాయి పరివారంలో 2 అవుతారు, లేకపోతే గాయత్రి పరివారంలో అనేకం అవుతారు. ఏది ఏమైనా కూడా ఒక కుటుంబ వ్యవస్థకి ప్రాముఖ్యత, అంటే ఇది నా కుటుంబము అనేటటువంటి భావన చాలా ముఖ్యం. ఆ భావన ఎంతవరకు ఎదగాలి? వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా నాది అనేటటువంటి భావన వరకు ఎదగాలి. ఈ భావన తెచ్చేటటువంటిది 2 వ్యక్తులు చాలా గొప్ప పని చేశారు, ఒకళ్ళు క్రైస్ట్, ఇంకోళ్ళు బుద్ధుడు. ఈ 2 ధర్మాలే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి అఫ్ కోర్స్ ముస్లిం ధర్మము, మిగతా ధర్మాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ క్రైస్ట్ కానీ బుద్ధుడు కానీ మొహమ్మద్ కానీ చెప్పింది ఏమిటి అనేది పూర్తిగా మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే హృదయహీనులు కనుక. మనకేదో పెద్ద హృదయం ఉంది అనుకోవద్దు, మీకు దమ్ము లేదు కనుక మీరు మాఫియా లీడర్స్ అవుతండి, అంతే. మీరేం మాఫియా లీడర్స్ కంటే తక్కువ కాదు. అంతకంటే గొప్ప మీకు ఆదర్శాలు లేవు, అంతకంటే గొప్ప జీవన సరళి లేదు. ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అతి సాధారణ వ్యక్తుల కంటే కూడా నీచమైన మనస్తత్వం కలవాళ్లు ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సూత్రాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనమేదో చాలా గొప్పవాళ్ళం అనుకుని ఉన్నది కూడా పోగొట్టుకుంటుంది. దానికి ఈ 1000 రోజులు తీవ్రమైనటువంటి వేగంతో పనిచేయాలి మనం. అది చాలా ముఖ్యం. లోటు తెలుసుకున్న తర్వాత లోటు సవరించుకోవటంలో టైం ప్రకారం మనం ఫాస్ట్గా చేయాలి. సంవత్సరం అంతా రెగ్యులర్గా చదివేవాడు పరీక్ష రోజుల్లో కూడా అంతే చదువుతాడు, కానీ సంవత్సరం అంతా చదవనివాడు పరీక్ష రోజుల్లో రాత్రి పగలు చదవాల్సి వస్తుంది. ఈ 1000 రోజులు గురువు గారి 2011 సంవత్సరంలో వర్తే వసంత పంచమి నుంచి 2012 వసంత పంచమి జన్మ శతాబ్ది సంవత్సరం. దానికి ముందు మనం చాలా పనులు చేయాలి. నేనిప్పుడు నా గతివిధులు మార్చుకుంటున్నాను. ఇదివరకు లాగా మీకు చెప్పేసి మీరు ఏం చేసుకుంటున్నారు అని చెప్తే మీరు చెప్పింది నాకు చాలా బాగా మా తాతగారు చెప్పింది గుర్తొస్తుంది, తిరుపతి మంగళాక్షవరం అని. ఏ పని పూర్తిగా చేయడు, క్షవరం క్షవరం చేసి ఆ పక్కన గుర్తుపెడతాడు. వాడు ఇంకో మంగళాడు ముట్టుకోలేడు వాడిని, వీడు గీకాడు, వీడు ఇంకో మంగళ, ఇంకోటి గుండు గీకుతాడు, అది పూర్తి చేయడు, ఇంకోటి గుండు గీకుతాడు, అది పూర్తి చేయడు. మనందరి జీవితాలు కూడా లక్ష్యరహితంగా ఏ పని పూర్తి చేయకుండా జీవించాం. ఇంకా ఇవాటి నుంచి తక్షశిల విశ్వవిద్యాలయము నలంద విశ్వవిద్యాలయం స్థాయిలో గురువుగారు పెట్టినటువంటి దేవసంస్కృతి విశ్వవిద్యాలయం యొక్క కార్యక్రమాలు, గురువుగారి రచనలు ఆయన ఆదర్శాలను కార్యరూపాలుగా మనం ఎలా తీసుకెళ్లగలము అనే దాని మీద నేను చాలా కాన్సన్ట్రేటెడ్గా పనిచేస్తున్నాను. మీరు మీ లక్ష్యాలు మీకు నేను చెప్తా, ఆ లక్ష్యాలు పూర్తయ్యాకే మీకు 2వ లక్ష్యం ఇస్తాను. ఇచ్చేంటే మీరు అన్ని లక్ష్యాలను కలుపుకుని అనేది చేత కావటంలే. చేత మొదటి లక్ష్యం ఏంటి అంటే క్రాంతిధర్మి సాహిత్యం యొక్క వితరణ, అది మే 5 లోపల అవుతుంది అనుకుంటాను. కానీ యాజ్ యూజువల్ మన వాళ్ళందరూ దద్దమ్మలే, దద్దమ్మలతో పాటు మనము దద్దమ్మనే కనుక ఆ తారీఖు అది వస్తుందో లేదో నాకు తెలియదు, రాకపోతే ఇంకో 5-6 రోజులు పడుతుంది. ఇచ్చేంటే గురుదేవుని యొక్క పని చాలా ముఖ్యము, ఆ పని తర్వాతే నా పని చూసుకుంటాను లేకపోతే నా జీవితం గురించి ఆలోచించుకుంటాను అనే దమ్మున్న మగాడు నాకు ఇంతవరకు కనిపించలే, ఎక్కడా కనిపించలే, హరిద్వార్లో కనిపించలే, మిగతా సంస్థల్లో కనిపించలే. ఆ దమ్ము లేదు, నేను నా గురువుల కోసం ప్రాణం ఇచ్చేస్తాను. సరే, ప్రాణాలు ఇచ్చేస్తే ఎవడేం చేసుకుంటాడు, మేము రెడీ అంటాం, ఏముంది ఒక దెబ్బతో పోతావు. ప్రాణం ఇచ్చేస్తాను అంటే నా ఉద్దేశం ఏంటి, ఆ లక్ష్య సాధనకి నువ్వు ఎంత కష్టపడగలవు. చేత మొట్టమొదట లక్ష్య సాధనం అన్నది ఏమిటి అంటే క్రాంతిధర్మి సాహిత్యం యొక్క వితరణ. అంటే టార్గెట్ రీచ్ అయిపోయిందా మాస్టర్? ఎప్పుడు అడిగే పిచ్చి ప్రశ్న ఇదే. ఏ బిజినెస్ మ్యాన్ కూడా నేను 1000 రూపాయలు సామాన్ అమ్మమన్నాక ఆపేడు, వాడు ఏం చేస్తాడు తర్వాత? ఇంకో 1000 అమ్ముతాడు. ఆ సంవత్సరం అమ్ముతాడా? ఇంక జీవితాంతం అమ్మడా? మరి ఇక్కడ ఎందుకు ఆ పిచ్చి ప్రశ్న వస్తుంది మనకి? ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయాలి అంటే నువ్వు చచ్చేంతవరకు చేయాలి నా భాషలో అయితే. అంచేత ఈ క్రాంతిధర్మి సాహిత్యం అనేది ఇక్కడతో ఏం ఆగటం లే, నేను ఆపను. ఇంకేంటే ఇంకా మీకు చెప్పి టార్గెట్స్ ఇచ్చి వదిలేయటమే తప్ప మీతో పాటు కలిసి పనిచేసేటానికి నాకు టైం సరిపోదు. టార్గెట్స్ ఇస్తాను, టార్గెట్స్ రీచ్ అవ్వండి. మనం మొట్టమొదటి 3000 అనుకున్నాం, 6000 అనుకున్నాం, 9000 అనుకున్నాం, ఇప్పుడు 12000కి రీచ్ అయింది టార్గెట్. అలా పెరుగుతూ ఉంటుంది పనిచేస్తూ ఉంటే. అంచేత మేము 12000 అమ్మేశామండి, ఏంటి అమ్మటం కాదు కావాల్సింది, మీరు 12000 మళ్ళీ ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? మీరు 12000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరెవరి దగ్గర మనం డబ్బు తీసుకున్నాము లేకపోతే ఎవరికి మనం ఇవ్వదలుచుకున్నాము వాళ్ళందరికీ కూడా మీరు ఈ పుస్తకాలు సెట్ ఇవ్వాలి. ఈ పుస్తకాల సెట్ ఇచ్చాక ఎంత తొందరగా ఈ పుస్తకాల సెట్ని 10 మంది చేత చదివించి వాళ్ళ చేత కొనిపించాలి. అది టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ మీకు ఈ పుస్తకాల సెట్ అందాక మీరు ఎన్ని సెట్లు తీసుకున్నారు? పిచ్చి పిచ్చి దాంట్లో ఉండకండి. మేము 1000 సెట్లకు డబ్బిచ్చా మాస్టర్, ఆవిడ కోసం ఇచ్చావు, ఇది భగవంతుడు నీకు ఇచ్చాడు, ఇచ్చావు, ఇచ్చిన దాంట్లో నువ్వు ఎంత ఇస్తున్నావు? ఇంచేత ఈ పిచ్చి వేషాలు పిచ్చి భాషలు మనం ఆపాలి. 12,000 మంది 12,000 సెట్లతో మనం కార్యక్షేత్రంలో దిగుతున్నాం. క్రాంతి ధర్మి సాహిత్యం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్న అర్థం అవ్వాలి. ముందు నువ్వు చదవాలిగా. జీవన్ దేవత సాధన ఆరాధన అనే పుస్తకానికి జీవన దేవత యొక్క సాధన యొక్క స్వర్ణిమ సూత్రాలు 2 పుస్తకాలు. ఇవి ఈ రెండింటికి ఏంటి తేడా మనకి తెలియాలి. ముందు తెలిస్తే లాభం, ఆచరించాలి. మొత్తము గురుదేవులు చెప్పింది ఏంటంటే నువ్వు బతికున్నావురా అంటే నీలో జీవన దేవత ఉంది కనుక ఆ జీవన దేవత సాధన చేసుకోండి. అంటే ఏంటి మీరు పిచ్చి గాయత్రి సాధన చేస్తూ ఉంటారు, ఆ అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు, ఈ యజ్ఞాలు చేస్తూ ఉంటారు, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. ఆహార నియమాలు అంతా నీ శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి. నువ్వు సాధన చేయవలసింది జీవితాన్ని, ప్రాణాన్ని. గయాంత్రాయతీతి గాయత్రి అని ఆయన ముత్తు చేస్తూ ఉంటే మీరు గాయత్రి మంత్రాన్ని పట్టుకుని వెళ్లాడతారేంటి పిచ్చివాళ్ళలాగా? గాయత్రి మంత్రం ఈజ్ ఎ ఫార్ములా, ఫార్ములాను ఉపయోగించండి. ఫార్ములాను ఎన్నిసార్లు రిపీట్ చేస్తే మీకు న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్. కానీ అది జీవించే విధానం ఎలాగా? ఇంచేత 12,000 క్రాంతిధర్మి సాహిత్యాలు మీరు చదువుకుంటూ ఇంకో 10 మందికి చెప్పండి. చెప్పిన ప్రతివాడు ఒక సెట్ కొనుక్కు తీరాలి. 12,000 × 10 ఎంత? 120,000 అవుతుంది. ఇది ఇమీడియట్ టార్గెట్, మే ఎండ్ లోపల జరగాల్సిన టార్గెట్. ఇది చేస్తూ సహస్ర గాయత్రి చేసేవాళ్ల సంఖ్య పెంచుకుంటూ పోవాలి. మీరు 100,000 మంది సహస్ర గాయత్రి చేసే సాధకులు కావాలి మనకి ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో వీలు కాకపోతే ఇంకా వెతకండి, దేశం అంతా వెబ్సైట్ ఉంది కదా. ఇది ఎప్పటి లోపల జరగాలి? జ్యేష్ఠ శుద్ధ దశమి అంటే జూన్ 3 లోపల జరగాలి. జరగదు మాస్టర్, ఇంకేం జరుగుతుంది? నీకు నువ్వు చేశావనేటటువంటి పిచ్చి భ్రమలో ఉన్నటువంటి నువ్వు చిన్న చీమను కూడా చంపలేవు. గురువు గారు 100,000 మందిని అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ను మార్చగలరు, నీకు ఆ నమ్మకం ఉండదు. ఒకరోజులో మార్చగలరు, దొరకటంలే ఆయనకి. దద్దమ్మలు తప్ప, పరిపూర్ణ సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తులు తప్ప, అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు పిచ్చి కారణాలు చెప్తారు. మా అత్తయ్యకి ఒంట్లో బాగోలేదు కనుక నేను యోగ సాధనకి రాలేను, కానీ వచ్చాక సినిమాకి వెళ్తారు. అంతకంటే గొప్ప పనులు మనం చేస్తున్నావా? మనమేం చేస్తున్నాం? ఈ పనికి ప్రాణాలు ఇస్తానన్నప్పుడు ఈ పని తప్ప మిగతా ఏ పని మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అర్థమవుతుంది కదా? ఇది నాకు చెప్పటం, మీరు వింటాం కాదు, తగువపటం కాదు. మిగతా వాళ్ళకి ఆ వేడి మీరు పుట్టించగలగాలి. ఎప్పుడు పుట్టించగలరు? నువ్వు చేస్తే. మీ ఆచరణలో లేనిది ఇతరులకు మీరు చెప్పలేరు. ఇందుకు ఇదంతా ఎన్ని రకాలుగా చెప్పుకొస్తున్నాను అంటే 5 పాయింట్స్ రాబోయేటటువంటి యుగంలో ఉంటాయి. 5 పాయింట్స్లో మనిషి జీవిస్తాడు. మనిషి తినటానికి దానికి ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేదు, ఇప్పుడూ లేదు. ఉన్న ఫుడ్ కరెక్ట్గా వితరణ చెందితే అసలు ఏ మనిషి ఏ ఉద్యోగం చేయక్కర్లే. వితరణ చేయగలిగేటటువంటి లీడర్స్ కరెక్ట్గా అక్కడ ఉంటే 200,000 లీటర్స్ సముద్రం పాలవుతున్నాయి. 100,000 పిల్లలు పాలు లేక ఆకలి చావుల్సి వస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు కదా. మరి ఆ 100,000 లీటర్స్ ఈ పిల్లలకి ఎందుకు అంటున్నాయి? మన జీవిత విధానము పరిష్కరింపబడాలి. అప్పుడు అవును అవన్నీ అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఉన్నది అందరూ పంచుకుంటే చాలు. పిచ్చి పిచ్చివి తయారు పడి అవ్వకుండా ఉంటే చాలు. ఈ సిగరెట్లు, ఈ డ్రింకులు అవి అసలు తయారే అవ్వకపోతే దాని మీద ఇంజూరియస్ టు హెల్త్ అని రాయక్కర్లేదు. అక్బర్ ఆ ధైర్యం చేయగలిగాడు, గొప్ప అది. నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయము నీ ట్రెజరీ మీద దెబ్బ కొడుతుంది అన్నారు. ట్రెజరీ మీద దెబ్బ కొడుతుంది అంటే కొట్టని, కానీ ఆ తీర్థయాత్ర ట్యాక్స్ తీసేస్తానండి. అప్పుడు మామూలు వ్యక్తి నుంచి అక్బర్ అయ్యాడు. అక్బర్ అంటే ది గ్రేట్ అని అల్లాకి చెప్తారు, అల్లాహో అక్బర్, అల్లా ది గ్రేట్ అని. ఈ భావనంతా ఈ ఆలోచన అంతా ఎందుకు చెప్తున్నాను అంటే అసలు సమస్య వనరుల లోపము కాదు, మన చేతకానితనం. మన చేతకానితనం అంటే దారుల్లో ఆడుకుంటున్నటువంటి ఓ చిన్న కుర్రాడిని చూసి చాణక్యుడు గ్రూమ్ చేశాడు. ఇప్పటికి చెప్పుకుంటున్నావు అతనికి కథ. శివాజీ గురించి చెప్పుకుంటున్నాం, భగత్ సింగ్ గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకు? కరెక్ట్ పనులు చేశారు కనుక, జీవితాన్ని కరెక్ట్గా జీవించారు కనుక. మీరెందుకు కరెక్ట్గా జీవించలేము? అంచేత మొట్టమొదట మనకి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇతరులకి చెప్పే ముందు ఈ వ్యక్తిత్వ పరిష్కారము అనేటటువంటిది మొట్టమొదట మనం నేర్చుకోవాలి. ఇతరులకి చెప్పడానికి రెడీ అయిపోతున్నారు, మాకు ఎంతమంది చెప్తారు, మేము ఫ్యాకల్టీస్ అయిపోతామండి. ఏమని, ఈజ్ యువర్ లైఫ్ అన్ ఎగ్జాంపుల్? నీ జీవితాన్ని చూసి ఎవడైనా ఎరుగో ఇది లైఫ్ కరెక్ట్, ఇలా మేము జీవించాలి అనిపిస్తోందా? మీరు ఇంజనీరింగ్ మెడిసిన్ లాగా ఈ చదువు చదువుతానంటారండి. మీరు మారాలి. అంచేత మొదటి కోర్సు దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఏంటంటే వ్యక్తిత్వ పరిష్కారం, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఏం పర్సనాలిటీ డెవలప్మెంట్? నెపోలియన్ ఇంపాసిబుల్ అనేటువంటి వర్డ్ నా డిక్షనరీలో లేదన్నట్ట. దానికి ఒక జోక్ వేశాడు ఒకడు, డిక్షనరీతో దేఖ్యలేనా చెయ్యొచ్చాను. డిక్షనరీ కొన్నప్పుడు అసలు ఆ వర్డ్ ఉందో లేదో చూసుకోకుండా పిచ్చివాడు ఆ వర్డ్ లేని డిక్షనరీ ఎందుకు కొన్నాడని అడిగట్ట. వీడి బుర్ర అలా ఉంది. ఇంచేత ఆ నెపోలియన్ గురించి ఏం చెప్తారంటే వాడు ఒక్కడు ఉన్నాడు లోయలో, 200 మంది సైనికులు అతన్ని పట్టుకోవడానికి వచ్చారు. ఇతని చేతిలో ఏమీ లేదు, నిరాయుధుడు. 200 మంది అస్త్రాలతో వచ్చారు. ఆర్మ్స్ డౌన్ అన్నాడు. ఒక్కడ ఆన్యం పట్టుకోలే, చేతిలో ఉన్న అస్త్రాలు కూడా వదిలేశాడు. నువ్వను ఆమ్స్టర్డామ్ ఏమవుతుంది? కారణం ఏంటి అంటే నీ మాటకి ఎంత విలువ ఇవ్వబడుతోందో అదే ప్రూఫ్ నీ పర్సనాలిటీకి. ఇంకో ప్రూఫ్ ఏమక్కర్లే. నీకు పర్సనాలిటీ ఉందా లేదా నువ్వు కాదు మార్కులు వేయాల్సింది, సమాజం మార్కులు వేయాలి. సమాజం నీ మాటకు విలువిస్తే, సమాజం నిన్ను ఫాలో అవుతే నువ్వు కరెక్ట్. సమాజం నిన్ను ఫాలో అవ్వదు, అది తప్పు. కానీ సమాజంతో అందరూ అందరినీ ఫాలో అవుతారా? గాంధీ ఉన్నాడు, స్వాతంత్రం కావాలన్నాడు, ఎంతమంది ఫాలో అయ్యారు? కానీ అయిన వాళ్ళు చచ్చారు, డూ ఆర్ డై. ఇంకా ఫాలో అయ్యాక అమ్మబాబాయ్ జైలుకి వెళ్ళాలా, అమ్మబాబాయ్ మా ఇంట్లో వాళ్ళని వదిలేయాలా, అమ్మబాబాయ్ నా పెళ్ళాం పిల్లల్ని వదిలేయాలని ఎవడో అడగలేదు. పర్సనాలిటీ అంటే అది. కానీ ఇక్కడ గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు మీరున్న చోట దీపంగా వెలగండి, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తావు? నీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, నీ పక్క వాళ్ళకి చెప్పలేక. మరి నా ఇంట్లో వాళ్ళు వినకపోతే వదిలే. ఆయన కుటుంబంలో ఆయన ఎంతమంది చెప్పుకోగలిగారు? గాంధీ కానీ, గురువు గారు కానీ, చంద్రగుప్తుడు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఏం చెప్పారు? బయట వాళ్ళు విన్నారు వాళ్ళ మాట. పంట అర్థమవుతుందా? అంచేత కుటుంబాన్ని వదిలేశారా వాళ్ళు? కుటుంబంలో ఎలా ఉన్నారో అలా ఉన్నారు. వింటే కుటుంబం వాళ్ళు చేతులు కలుపుతారు, కలపకపోతే? కుటుంబం వాళ్ళు చేతులు కలపటం లేదు అని నువ్వు వెనక్కి వెళ్తే నీకు నీ గురువు మీద ఉన్న శ్రద్ధ ఎంత? ఇంకా వాళ్లేనయ్యం, వాళ్ళకి ఇష్టం లేదు కనుక రావటంలే. నువ్వేమో నోటితో ఏం చెప్తున్నావు? ఇష్టం ఉందని చెప్తున్నావు. కారణం ఏం చెప్తున్నావు? మరి అలాంటి పిచ్చి కారణాలు చెప్పుకోకుండా ఉండటానికి దమ్ము కావాలి. దమ్ము కావాలి అంటే వ్యక్తిత్వం పరిష్కరింపబడాలి. ఇప్పుడున్న నీ వ్యక్తిత్వానికి అంత దమ్ము లేదు, అది గురువుకి తెలుసు. కానీ కుటుంబాన్ని వదిలి ఏం చేయమంటలే, పిల్లల్ని వదిలి ఏం చేయమంటలే, ఆ తేడా మీకు అర్థమవ్వాలి. మీరు మీ కుటుంబంలో ఉంటూనే ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో లైక్ మైండెడ్ పీపుల్ని కలుపుకోగలరు. అంచేత మీరు అక్కడికి పారిపోకలే. నేను ఎలా మాట్లాడతానండి, ఎవరితో మా ఫోన్తో ఉంది చూస్తే అందరూ ఇలా పెట్టుకుని పంటినప్పు వచ్చిన వాళ్ళలాగో చెవినప్పు వచ్చిన లాగా ఉంటారు కదా. మీరు మాట్లాడుకోండి మీ మొబైల్ ఫోన్స్తో, మీ వాళ్ళతో, మీ పరివారం వాళ్ళతో. అంచేత మొట్టమొదటిది ఏంటి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆ క్లాసులు నేను ఇక్కడ తీసుకోబోతున్నాను వాళ్ళ నుంచి, ముఖ్యంగా థర్డ్ వాళ్ళు. కానీ వ్యక్తిత్వం పరిష్కరింపబడ్డాక, పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యాక నీకు తగిన ఆరోగ్యం లేదనుకో, ఏం చేసుకుంటావు డెవలప్డ్ పర్సనాలిటీ? అంచేత ఇమీడియట్గా నీకు కావాల్సింది ఏంటి అంటే స్వాస్థ్య సంరక్షణ. ఇవన్నీ వేరువేరు కోర్సులు కావు, ఇన్ని కంబైన్డ్గా జరగాలి యాక్చువల్గా, కానీ కంబైన్డ్గా చెప్పలేం కనుక ఐదు కోర్సులుగా చెప్తున్నాం. ఆరోగ్యము మనమేదో చాలా పెద్ద ఆరోగ్యవంతులం అనుకుంటూ ఉంటాం. నాతో చాలామంది చెప్తూ ఉంటారు కానీ నీకంటే మా ఆరోగ్యం చాలా బాగుందయ్యా అని. ప్రశ్న, మూడు రకాల ఆరోగ్యాలు చూసుకోవాలి ఇక్కడ. శారీరక ఆరోగ్యం చూసుకోవాలి, ఇమోషనల్ భావనాత్మకమైనటువంటి ఆరోగ్యం చూసుకోవాలి, దాని తర్వాత మెంటల్ మానసికమైనటువంటి ఆరోగ్యం. మూడు కలుసుకోవాలి గాయత్రి మంత్రంలో, అందుకే మూడు పదాలు వాడతాం, భూ భువ స్వ. ఇక్కడ ఇమోషనల్ ఆరోగ్యం ఎంత దెబ్బతింది అంటే సినిమా ఫ్యాన్స్ ఎక్కువ. చిరంజీవి వస్తాడంటే రష్ వస్తుంది, సత్సాయి వస్తాడన్నా అంత రష్ రాదు, అమితాబ్ బచ్చన్ వస్తున్నాడంటే ఏమి ఇప్పుడు రాదేమో, అప్పుడు చాలా రష్ వచ్చేది. ఇమోషనల్ డ్రైనేజ్ అంటే భావనాత్మక అశ్లీలత యొక్క పరాకాష్ఠలో మనం జీవిస్తున్నామని కూడా అర్థం కావటండి. అంచేది స్వాస్థ్య సంరక్షణ అనేది మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది నాకు చెప్తూ ఉంటారు చూడండి ఎంత రష్ వచ్చిందో అని. అంతమంది రష్ని అట్రాక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా అక్కడ ఏదో తప్పు కాజ్ ఉంటుంది, ఖచ్చితంగా తప్పు ఉంటుంది. అందరూ ప్రాణాలు ఇవ్వటానికి రెడీ అవ్వరు కదా, భావార్థమవుతుంది. అంచేత రష్ కాదు ఇంపార్టెంట్, భావనాత్మకమైనటువంటి పారిశుద్ధ్యం ఉన్నదా, ఆరోగ్యం ఉన్నదా, ఆర్ యూ ఏబుల్ టు డిసైడ్? ఇమోషనల్గా ఎవరి వైపు వెళ్ళాలి? భారతీయుల దృష్టవంతులు మనకి గురువులు ఉన్నారు. ఇంచేత ఏ గురువుని మీరు నమ్మినా పర్వాలే, గురువు వైపు మీరు వెళ్తూ ఉంటే చాలు. టీవీలో చూపించేటటువంటి ఏ గురువైనా, టీవీలో చూపించనటువంటి ఏ గురువు వైపు మీరు వెళ్తూ ఉన్నా, అంటే మీ భావనాత్మకమైనటువంటి తాదాత్మ్యత ఉంటే చాలు. కానీ మానసిక ఆరోగ్యం ఎక్కడ లోపిస్తుంది అంటే ఆ గురువులందరినీ కూడా మీరు డబ్బు కోసమే పట్టుకుంటున్నారు, ఆరోగ్యం కోసమే, శారీరక ఆరోగ్యం కోసమే పట్టుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసలు ఆ గురువు శరీరధారి అయి ఎందుకు వచ్చాడు? నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. సత్సాయిబాబా శిష్యుల్ని, సిద్ధి సాయిబాబా శిష్యుల్ని, సివివి శిష్యుల్ని, ఇతర గురువుల శిష్యుల్ని, జీసస్ క్రైస్ట్ శిష్యుల్ని వాళ్ళని చూస్తే ఎందుకు వచ్చాడు అంటే వీడికి అనారోగ్యంగా ఉంటే డబ్బు ఖర్చు పెట్టకుండా ఆరోగ్యం ఇవ్వటానికి. నాకు అర్థమవుతోంది అంతే, అంతకంటే మీరు పెద్దగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారని నేనేమనుకోవటం. వాళ్ళు అసలు ఎందుకు అవతరించి సిలువెక్కాడు, వాడి కర్మ ఖాళీ, ఇంకా సిగ్గు లేకుండా మా కోసం ఎక్కాడని కూడా చెప్పుకుంటారు. ఎంత సిగ్గుపడాలి, భలే మీరు శిష్యులు దొరికారు, నీకోసం నీ గురువు సిలువ ఎక్కాడు, అది గొప్పగా చెప్పుకుంటుంది. సిగ్గుపట్టడానికి మెళ్ళ వేసుకోవాలి క్రాస్, నా వల్ల ఆయన చచ్చాడు. సేమ్ థింగ్ టు ఆల్ గురూస్. ఉదాహరణ కొట్టి క్రైస్ట్ గుర్తొచ్చాడు కానీ చెప్పాను, ఏ గురువు చచ్చినా హిందూ చచ్చాడు అంటే శిష్యులు ఉపయోగపడలేదు, శరీరం మార్చేసుకుంటాడు. శరీరం మార్చేసుకొస్తే, మార్చేసుకొచ్చి ఉన్న శరీరంలో ఉన్న గురువుని చూడలేరు. నేనే కబీర్నయ్యా బాబు, నేనే రామకృష్ణ పరమహంసనయ్యా బాబు, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? ఉందా? ఆ పేరు చెప్పకపోయినా ఆయన గొప్పవాడే. చివరి రోజుల్లో చెప్పాడు ఆయన, శరీరం వదిలే ముందు చెప్పాడు ఈ మాటలు. అప్పుడే చాలా పెద్ద సంస్థ అయిపోయింది గాయత్రి పరివారం. వాళ్ల పేరు మీద ఆయన అడుక్కునే అవసరం లేదు. కానీ మన భావనాత్మక మానసిక అనారోగ్యం ఎంత ఉందో చూసుకోండి. చాలా గొప్పగా చెప్పుకుంటారు మీరు రామకృష్ణ పరమహంస శిష్యులమే అని. రామకృష్ణ పరమహంస శిష్యులు ఏమంటే ఏమన్నారు మీరు? యు ఫాలో శ్రీరామ శర్మ ఆచార్య. కాదండి, ఆయన 200 సంవత్సరాల తర్వాత వస్తానన్నానండి. నీ కర్మ మిమ్మల్ని నమ్ముకున్నాడు ఆయన, 200 సంవత్సరాల వరకు మీరు ఆయన పనిచేస్తారు, ఆయన కాస్త అక్కడ సుఖంగా ఉండొచ్చని. మీరు చేయలేకపోయారు కనుక మళ్ళా పుట్టాల్సి వచ్చింది ఆయన అంత తొందరగా. అనే అర్థం ఒకటి అదే. చేత భావనాత్మకత, శారీరకమైన అవసరాలు ఉంటాయి, మానసికమైన అవసరాలు ఉంటాయి, వాటన్నిటిని కాదంటనే ఎవ్వరు కాదంటనే. రోజుకి ఒక గంట, రెండు గంటలు, మూడు గంటలు, నాలుగు గంటలు, నా వాళ్ళని నేను అడిగేది నాలుగు గంటలు లేదు ఒక గంట మాత్రమే ఈ కార్యక్రమానికి ఇవ్వండి, దాని తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, ఏమీ అభ్యంతరం లేదు. పార్ట్ టైం జాబ్ చేస్తున్నవాడు నెలకి 2000 తీసుకుంటాను అంటే ఒక గంటకి వాడు ఎంతసేపు ఆ పని చేస్తాడు? ఒక గంటే చేస్తాడు. దాని తర్వాత ఆ పని గురించి ఆలోచించడు, ఆ పని గురించి మాట్లాడు. మరిన్ని పిచ్చివాళ్ళని మీరు ఎప్పుడు శ్రీరామ్ శర్మ ఆచార్య, శ్రీరామ్ శర్మ ఆచార్య అంటూ ఆయన ఏ పని చేయకుండా ఒక గంట కరెక్ట్గా చేస్తే చాలు ఆయన పని రోజుకి. ఆ పని చేయటానికి కావాల్సినటువంటి హెల్త్ కావాలి ముందు, దానికి రెండో పాయింట్. కానీ హెల్త్ వచ్చాక ఏం కావాలి? మన భారతీయ సంస్కృతి తెలియాలి. ఆయన పని ఏమిటి అంటే దేవ సంస్కృతి విస్తరణ, భారతీయ సంస్కృతి విస్తరణ. దేవ సంస్కృతి అన్నా భారతీయ సంస్కృతి అన్నా ఒకటే. మరి ఏంటి మన సంస్కృతిని మనం విస్తరణ చేసేది? ఆయన చెప్పాడు రెండే రెండు ఉన్నాయి మనకి, లెఫ్ట్ రైట్, గాయత్రి మంత్రము, యజ్ఞ విధానము. భారతీయ సంస్కృతికి ఇవి రెండు ఉన్నాయి, కత్తిపీట, గరిట. కత్తి, గరిట వంట చేయటానికి మెయిన్ ఆయుధాలు అవేగా, ఇంకా మిగతా అన్ని లిస్టు చదవకుండా చాలా లిస్టులు ఉంటాయి. కానీ ఇవి రెండూ ఉంటే ఏదో విధంగా అవస్థపడి వంట చేసేయవచ్చు మీరు, కత్తి, గరిట. అలాగే భారతీయ సంస్కృతిని కనుక మీరు ప్రచారం చేయదలుచుకోదలుచుకుంటే మీకు గాయత్రి మంత్రం గురించి తెలియాలి, యజ్ఞ విధానం గురించి తెలియాలి. అది థర్డ్. అంతా బాగానే ఉంది కానీ భారతీయ సంస్కృతి గురించి థియరీ మాత్రమే తెలిస్తే ఏం తెలియాలి? దాంతో మీరు యోగము చెందాలి. యోగము చెందాలి అంటే ప్రవేశించాలి, దొరకాలి, లభించాలి. ఏదైనా ఒక వస్తువు కొనడానికి మనం వెళ్తాం, దొరకదు, యోగం లేదురా అంటాం. యోగం లేదురా అంటే అక్కడ అర్థం ఏంటి? దొరకలేదు. ఇంచేత భారతీయ సంస్కృతిని మళ్లీ మీరు దొరికించుకోవాలి. దానికేం చేయాలి? మీరు యోగ ప్రవేశంలోకి వెళ్తే రెండు ఆసనాలు వేసి ముక్కు మూసుకుని మా యోగం అయిపోయింది అనుకునేటటువంటి థియరీలో దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం ఏమి? ప్రశ్న తప్పు ఎవరిది కాదు. ప్రశ్న ఏంటి అంటే ఐదు కలుపక్క, మళ్ళీ ఎవరి పని వాడిదే. వీడేం చెప్తున్నాడో పక్కవాడే తెలియదు, పక్కవాడేం చెప్తున్నాడో వీడికి తెలియదు. చేత యోగ ప్రవేశికలో భారతీయ సంస్కృతి, వనవాసంలో గడిపోయినటువంటి సీతాదేవిని మళ్లీ రాముడితో కలపాలి, మళ్లీ అగ్ని ప్రవేశమే చేయాలి రాముడితో కలవాలంటే, మళ్లీ యజ్ఞ విధానమే అవసరం అవుతుంది. అంచేత యోగ సాధన, యోగాసనాలను యోగ సాధనకి భూమికగా వాడుతుందే. స్థిరం సుఖమితే ఆసనం, ఆసన సిద్ధి వస్తే ఏమొస్తుంది అని చెప్పాడు పతంజలి. ఎవరైనా చెప్పగలరా మీద యోగ ప్రవేశిక వాళ్ళు? యోగ ప్రవేశికలో ఎవరున్నారు? ఆసన సిద్ధితో ఏం లభిస్తుంది? అనంతమైనటువంటి సంపద, అనంతమైనటువంటి జ్ఞానం లభిస్తుంది అన్నాడు. నాకు ఆ శ్లోకం గుర్తులేదు, అనంత సమాపత్తిభ్యాం అని ఏదో వస్తుంది. తను ఆసన సిద్ధి పొందితే ఆ అనంతత్వ స్థితి రావాలి అని. ఏం అనంతత్వ స్థితి వస్తుంది? నాలుగు రోగాలు తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి? అనంతమైనటువంటి శక్తి గురించి నువ్వు చేసే ప్రయత్నం చేస్తే, నీ రోగం తగ్గిపోయిందని నువ్వు ఆనందిస్తే, వజ్రం పొందటానికి వెళ్ళి ఒక గాజు ముక్క దొరికిందని నువ్వు ఆనందిస్తూ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆసనాలతో మీకు అనంతమైనటువంటి శక్తి రావాలి. కానీ మీకు ఆరోగ్యం వచ్చేసింది చాలు అనుకుంటున్నారు. అంటే ఋషుల యొక్క స్థాయి మీకు తెలియకపోవటం వల్ల, భారతీయ సంస్కృతి తెలియకపోవటం వల్ల ఈ గందరగోళం ఉంటా. ఋషికి రోగాలు వస్తాయా? వస్తాయా? వాడితో వాడి పేరు చెప్తేనే రోగాలు పోతాయి. సాయి పేరు చెప్తే రోగాలు పోవటం? మరి ఆసనాల వల్ల రోగాలు పోవటంలే. ఆసనాల వల్ల ఏ శక్తిని నువ్వు సంపాదించుకోగలవు, ఆ శక్తి యొక్క ఒక కణం పడుతుంది నీ మీద. తలుపులన్నీ వేసేసుకుంటే ఓ చిన్న సూర్యకిరణం లోపలికి వస్తే ఆ చీకట్లో వెలుతురు వచ్చింది అనే భ్రమలో ఉంటే నువ్వేం చేయక్కర్లే. కిటికీ తలుపు తెరుచుకుంటే, తలుపు తెరుచుకుంటే వెలుతురు వచ్చేస్తుంది. యోగ ప్రవేశిక అని పేరు అందుకు పెట్టారు. అక్కడ పేరు కరెక్ట్ అని పెట్టారు, ఇంట్రొడక్షన్ అన్నాడు అక్కడ. యోగం అనలే అక్కడ ఆయన, ఆ మాట యోగ ప్రవేశిక. ప్రవేశిక అంటే జస్ట్ స్టార్టింగ్. దానికి రెండు జర్మన్ యూనివర్సిటీ నుంచి, ఒక చైనా యూనివర్సిటీ నుంచి మాకు చెప్పేవాళ్ళు లేరు, ఇక్కడ నేర్చుకునేవాళ్ళు లేరు. ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు, నేను చెప్తున్నా కదా ఇప్పుడు టైం ఎంత స్పీడ్గా మూవ్ అవుతుందంటే, నువ్వు నేర్చుకుని అందులో ఎక్స్పర్ట్ అవుతేనే తప్ప నీకు విలువ ఉండదు. ఐపీఎల్ దానికి, ఐపీఎల్ అంటే పేరు విన్నావు ఎప్పుడైనా? ఐపీఎల్ అంటే క్రికెట్ వాళ్ళది. ఎవరెవరు ఆడుతున్నారు అందులో? బాగా ఆడగలిగే వాళ్ళు అందరూ, అన్ని దేశాల వాళ్ళు ఆడుతున్నారు. అదే ఇక్కడ కూడా జరగబోతోంది. అన్ని దేశాల వాళ్ళలో దమ్మున్న వాళ్ళు వచ్చేస్తారు. తర్వాత మనం సైడ్ లైన్స్ లో కూర్చొని ఆనందిస్తూ ఉండేటమే. అది కరెక్టే కదా, ఆనందించగలగటం కూడా గొప్ప కదా. చాలా మంది మాకు క్రికెట్ బోర్ కొడుతుందంటే కోట్లు ఖర్చు పెడుతూ ఉంటాం. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి, లాస్ట్ది ఏంటి అంటే, పరివార ప్రబంధనం అనేది ఏంటి అంటే, ప్రపంచంలో ఏదైనా ఒక మందు కనిపెట్టినప్పుడు కొన్ని వందల మంది మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఫైనల్ ఎక్స్పెరిమెంట్స్ సెలెక్టెడ్ గ్రూప్ మీద చేస్తారు. చేసిన తర్వాత ఆ మందు ఎక్కడ ఉపయోగపడుతుంది? ప్రపంచంలో ఆ రోగం వచ్చిన ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుంది. జర పరివార ప్రబంధన్ అంటే వసుధైక కుటుంబకం అనేటటువంటి లెవెల్లో మీరు జీవించగలిగేటటువంటి దానికి కావాల్సిన న్యూక్లియస్ మీ కుటుంబం అవ్వాలి. గురుదేవుల యొక్క ఈ పంచ విద్యా విస్తారాలు, ఈ ఐదు నేర్చుకోవాలి మనం. అంచేత నేనేమనుకున్నానంటే, ముందు పర్సనాలిటీ డెవలప్ అవుతే నువ్వు చెప్పే మాట ఎవడైనా వింటాడు, వింటే తిట్టో కొట్టో పని చేయించవచ్చు మనం. పర్సనాలిటీ లేకపోతే నువ్వు ఎంత గొప్ప విషయం చెప్పినా ఆవిడ విండు. అంచేత వ్యక్తిత్వ పరిష్కారంలో మొదటి రెండు పుస్తకాలు వాటి యాంగిల్లో అవి ఇంపార్టెంటే, కానీ మూడో పుస్తకం అయినటువంటి వ్యక్తిత్వ పరిష్కారికి సంబంధించినటువంటి పుస్తకం ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవిత విధానము. ఈ ఆధ్యాత్మిక జీవిత విధానం అన్నా, గాయత్రీ జీవిత విధానం అన్నా, క్రిస్టియన్ జీవిత విధానం అన్నా, ముస్లిం జీవిత విధానం అన్నా, మతము ఏ మతం పేరైనా పెట్టుకోండి, విధానం ఇది. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పేర్లు మాత్రం మారుతాయంతే. ఇక్కడ వాడు మెడిటేషన్ అంటాడు, వాడక్కడ ధ్యానం అంటాడు. ఇక్కడ వీడు సమాధి అంటాడు, వాడక్కడ ఎక్స్టసీ అంటాడు. భాష మారుతుంది, కల్ట్ మారితే. సూఫిజం వాటిలో అరబిక్ పేర్లు ఉంటాయి, థియోసాఫికల్ సొసైటీలో ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి, బుద్ధయిజంలో పాలీ పేర్లు ఉంటాయి, పాలీ భాషకు సంబంధించినటువంటి పేర్లు. కానీ వీటన్నిటికీ మూల సూత్రమైనటువంటి భాష ఏమిటి అంటే సంస్కృతం. చేత మనం ఆ సంస్కృత పదాలు ముందు అర్థం చేసుకోవాలి. చేత ఆధ్యాత్మిక జీవనము అంటే హౌ టు లివ్, నేర్చుకోవటమే ఆధ్యాత్మిక జీవనం. అంటే ద సైన్స్ ఆఫ్ లివింగ్ అనేది ఆధ్యాత్మిక జీవనం, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఆధ్యాత్మిక జీవనం, ద టెక్నాలజీ ఆఫ్ లివింగ్ అనేది ఆధ్యాత్మిక జీవితం. ఇంకా ఏ మతము కానీ, ఏ భగవంతుడి గురించి కానీ, జీవాత్మ పరమాత్మను గురించి కానీ, ముక్తి గురించి కానీ మనం మాట్లాడటము లేదు. మొట్టమొదట అది గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక జీవితము అంటంలో మన ఉద్దేశం ఏమిటి అంటే, వీ విల్ లెర్న్ హౌ టు లివ్. ఇంకా దీంట్లో అనేక యూనిట్స్ గా చెప్పబడి ఉన్నాయి. వాళ్ళ ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసి వీలోతే పూర్తి చేస్తా. కానీ ఫస్ట్ యూనిట్ మీరు చదవగానే ఆచరణలో పెట్టడం నేర్చుకోండి. ఇది చెప్పటానికి ముందు నేను ఇది చెప్పే అర్హత పొందాక ఇది చెప్తున్నాను అని మీలో చాలా మందికి తెలుస్తుంది. ఇది చెప్పాలి అనుకుంటే నేను కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేయాలి. ఇది ఎప్పటి నుంచి చెప్పాలి అనుకుంటే అప్పటి నుంచే ఆ పనులు చేయకూడదు. ఆచరణలో లేనటువంటి ఏ జ్ఞానమైనా కూడా వేస్ట్ మీకు. ఇంచేత ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఇది ఏమవ్వాలి? ఇది మీ జీవితంలో ఇది ఆచరణలోకి రావాలి. అనేక జన్మలలో కబీర్ దాస్ గా, సమర్థ రామదాస్ గా, శ్రీరామకృష్ణ పరమహంసగా అనేక మందికి ట్రైనింగ్, భౌతికంగాను అశరీరంగాను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏర్పరిచిన కోర్సు ఇది. అంచేత ఆ కోర్సును మీరు అలాగే ఫాలో అవ్వాలి. ఫస్ట్ యూనిట్లో ఏమని చెప్తున్నాడు అంటే ఆధ్యాత్మకి ఆవశ్యకత అర్థమవుతుంది కదా, ఆధ్యాత్మం యొక్క అవసరం ఏమిటి. ఇందులో మూడు చెప్తారు. మొట్టమొదటిది ఏంటి అంటే ఆధ్యాత్మికి సార్థకతకు జాననేక ప్రయాసకరంగే. ఆధ్యాత్మము యొక్క సార్థకత తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాము. సార్థకత అంటే ఏంటి, అర్థవంతమైంది అవునా కాదా, ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్. చేత సార్థకత అంటే ఏంటి, యూస్ఫుల్. చేత ఆధ్యాత్మికత మనకి ఎంత ఉపయోగపడుతుందో మనం తెలుసుకుంటాం. రెండు, ఆధ్యాత్మికి వ్యక్తిగత జీవన్ మీ ఉపయోగితకి చర్చా కరంగే. వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ ఆధ్యాత్మికత అంటే సైన్స్ ఆఫ్ లివింగ్ ఎలా ఉపయోగపడుతుందో చర్చించుకుంటాం. ఆధ్యాత్మిక వాతావరణ మానవ జీవన్కు కిస్ ప్రకార గడతా హై ఏ సమస్య కింగే. ఈ మూడోది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కీవర్డ్ ఇక్కడ ఏంటి అంటే గడన. గడన అంటే టు మౌల్డ్, చెక్కడం, ఒక శిల్పిలాగా. అంచేత ఇప్పుడు మీరు నేర్చుకోబోయేటటువంటి ఆధ్యాత్మిక జీవితము వాతావరణాన్ని ఎలా మారుస్తుంది, వాతావరణం విషాక్తమైపోయిందో విషాక్తమైపోయిందో అని ఏడితే తప్ప, పొల్యూషను 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 అని తప్ప ఎవరి దగ్గర సొల్యూషన్ లేదు. ఇక్కడ నీకు సొల్యూషన్ ఉంది. వ్యక్తిత్వ పరిష్కారంలో మూడో పేపర్లో మీకు సొల్యూషన్ ఉంది. ఏంటి, ఈ స్పిరిచువల్ అట్మాస్ఫియర్. స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో ఉంటే మనిషి మారుతాడు, బయటకు వెళ్తే మనం మారిపోతాడు. అంగుళీమాలుడు కదా చాలా పెద్ద ఎగ్జాంపుల్. బుద్ధుణ్ణి చంపుతానని వచ్చి ఏమయ్యాడు, బుద్ధ మత ప్రచారకుడుగా మారాడు. అలాంటివి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అంచేత ఆ వాతావరణం ఎక్కడైతే మనం ఆ లైఫ్ స్టైల్ ఆధ్యాత్మిక జీవిత విధానం జీవిస్తామో వాతావరణాన్ని మార్చేస్తుంది. అది ఎలా మార్చగలదు అనేది నేర్చుకుంటాం మనం ఈ యూనిట్లోనే. ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంటే. ప్రస్తావన స్టార్టింగ్ పాయింట్ ఏమంటున్నారంటే, వర్తమాన్ సమయమే వ్యక్తి అనేక సమస్యలమే జకడా జారహా హై. నేడు ప్రతి వ్యక్తి కూడా అనేక సమస్యలు ఇరుక్కుని ఉన్నాడు. వహ అప్నే ఆప్కో అభావ్ ఔర్ సంకట్ కే స్థితిమే పాతా హై. వాడు తనని తాను ఎప్పుడు చూసుకున్నా ఎప్పుడు లేమిలో ఉన్నట్టు. 10 లక్షలు ఉన్నవాడికి 11వ లక్ష కావాలి, 10 కోట్లు ఉన్నవాడికి 11వ కోటి కావాలి. ప్రతి చోట లేమి 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 అంటే అభావం, లేనితనం. ఇంకోటేంటి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. ఆఫీస్కి వెళ్ళాలంటే భయం. నీకంటే పెద్ద ఆఫీసర్ దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలిగేటటువంటి మానసిక స్థితి ఈనాడు నాకు ఎక్కడా కనిపించటం లేదు. స్కూల్స్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడా కానీ. ఉస్కీ సమస్యాయే భీ అనేక ప్రకార్ కీ హోతీ హై ఔర్ నయీ నయీ సమస్యాయే జుడితీ జాతీ. తమాషా ఏంటి అంటే సమస్యలు ఎక్కువవుతూ ఉన్నాయి. ఎక్కువ అవటమే కాకుండా కొత్త కొత్త సమస్యలు కలిసి కొత్త వస్తున్నాయి. అంటే ఉన్న సమస్యలతో పాటు కొత్త సమస్యలు వస్తున్నాయి. సెల్ ఫోన్ లేనప్పుడు ఒక సమస్య, సెల్ ఫోన్ వచ్చాక సమస్యలు పెరిగాయి కానీ ఏం తగ్గలే. ఇంచేత నువ్వు కొత్త కొత్తవి నీ జీవితంలో తెచ్చుకుంటూ వస్తున్నావు. తెచ్చుకుని ఏం చేసుకుంటున్నావు, కొత్త కొత్త సమస్యలను సృష్టించుకుంటున్నావు. ఇస్కా ముఖ్య కారణం ఉస్మే ఆధ్యాత్మవాది దృష్టికోణక అభావే. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆధ్యాత్మిక దృష్టికోణము జీవితంలో లేకపోవుట. ఆ ఆధ్యాత్మిక దృష్టికోణము అనేది అండర్లైన్ చేసుకోవాలి. మన ప్రయత్నం ఏమిటి అంటే ఈ ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని పెంచుకుంటున్నాం మనం. ఇస్లే ఆవశ్యక హై కి జీవన్ సంఘర్ష్ కే ఇన్ దినో మే భౌతిక సంసాధనం కే సాథి ఆధ్యాత్మవాది దృష్టికోణం భీ వికసిత్ హో. అందువల్ల ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు భౌతికమైనటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు ఈ హేతువాదులు అనేటటువంటి అహేతుకవాదులు, అంటే హేతువాదులు అనేవాడు కారణం కనిపెట్టాలి తప్ప కారణం తెలుసుకోకుండా లేదు అనకూడదు. అంచేత నేటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే ఆధ్యాత్మిక వాది దృష్టికోణం వికసింపబడితేనే. అంచేత ముందు మనం వికసింపజేసుకోవాలి, తర్వాత మన వాళ్ళకి అందజేయాలి. ఆధ్యాత్మ అంతఃకరణమే పరివర్తన్ హే, ఆంతరిక్ జీవన్ కా రూపాంతరణ హే. ఇక్కడ పరివర్తన రూపాంతరణ ఈ రెండు మాటలు మీరు గుర్తుంచుకోవాలి. ఒకటేంటి అంటే అంతఃకరణంలో పరివర్తన రావాలి. ఆధ్యాత్మికత అంటే అంతఃకరణంలో పరివర్తన రావాలి. కరణము అంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్స్. మనకి బయటకి 5 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఈ రెండు కలిపి 10 ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా అనుకోవచ్చు. ఇవన్నీ బయటకి మనకు కనిపించే, బయట ప్రపంచంతో మనకి లింక్ ఇచ్చేవి, కానీ అంతఃకరణాలు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. వీటిలో ఏం రావాలి? మార్పు రావాలి. అంతఃకరణం అంటే మనస్సు మారాలి, మనస్సు మారితే బుద్ధి మారాలి, బుద్ధి మారాక చిత్తం మారాలి, చిత్తం మారాక అహంకారం మారాలి. ఇంచేత దేని పరివర్తన అనేది మీకు అర్థమవ్వాలి. అక్కడ అంతఃకరణక పరివర్తన అంటే అంతరంగంలో మార్పు అంటే ముందు మనస్సు మారాలి. మనస్సు మారటం అంటే ఏమిటో తెలియాలి, బుద్ధి మారటం అంటే ఏంటో తెలియాలి, అహంకారం మారటం అంటే ఏంటో తెలియాలి, చిత్తం మారటం అంటే ఏంటో తెలియాలి. అప్పుడు ఆ పదానికి మీకు లోతు తెలుస్తుంది. ఆ మాట చదివేటం ఎంతవరకు? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అంతఃకరణలో పరివర్తన. అంతఃకరణ అంటే ఏమిటి? మనస్సు అంటే ఏంటోనే తెలియదు ఈ కాలపు సైకాలజిస్ట్కే. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ సైకలాజికల్ యూనియన్, మనము రోగగ్రస్తమైన మనస్సునే అధ్యయనం చేశాము, ఆరోగ్యంగా ఉన్న మనస్సు ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు అన్నాడు ఆయన. ఆ సైకాలజిస్ట్ చెప్పింది మీకు వేదవాక్, వాళ్లే ఒప్పుకుంటున్నారు. రోగగ్రస్తమైన మనస్సు ఆరోగ్యవంతమైన మనస్సుతో ఎలా పోలుస్తావు? ఇంకా బుద్ధి, ధియో యోన ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం చేస్తున్నాం, మనస్సే తెలియదు, బుద్ధిని ఏం మార్చుకుంటాను, బుద్ధిలో ఏం పరివర్తన వస్తుంది? కానీ బుద్ధితో పరివర్తన సరిపోదు. ఇంకా ఎందులో పరివర్తన రావాలి? అహంకారంలో పరివర్తన రావాలి. ఆ అహంకారం ఏం చేయాలి? చిత్తములో పరివర్తన తీసుకురావాలి. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే ఏవి ఆసనాలు ప్రాణాయామాలు చేసేవాడికి చిత్తం గురించి తెలుసు, మనసు గురించి ఏం తెలియదు వాడికి. కానీ స్టార్టింగ్ లోనే పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్తాడు అంటే అధ యోగానుశాసనం ఇజ్ ఇట్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏంటి? పద్ధతిగా నేర్చుకోవాల్సింది. డిసిప్లిన్ అంటే అంతే కదా, డిసిప్లిన్ ఆఫ్ ఎకనామిక్స్. స్కూల్సే కదా డిసిప్లిన్ అంటే, నువ్వు ఏ డిసిప్లిన్కి చెందినవాడివి? డిసిప్లిన్ అంటే ఏంటి? నువ్వు పద్ధతిగా నేర్చుకోవాలి దాన్ని. ఏం పద్ధతిగా నేర్చుకుంటున్నావు? అంతఃకరణాన్ని మార్చే విద్య, చిత్తవృత్తి నిరోధ అంటాడు. నువ్వు మనస్సే నిరోధం చేత కాదు, బుద్ధి నిరోధించడం చేత కాదు యోగా చేస్తానంటావు. అందువల్ల గురువుగారు చాలా జాగ్రత్తగా దాని పేరు పెట్టాడు, యోగ ప్రవేశిక అన్నాడు దాన్ని. ఒక్కడికి డౌట్ కాదు అది, ప్రవేశిక కోర్సు ఎలా అవుతుందని. అంతకంటే నీకేం చెప్పగలడు ఆయన? ఇంకంటే అంతఃకరణంలో ఉన్నటువంటి మార్పు రావటానికి రెండో కండిషన్ పెట్టాడు ఆయన అక్కడ, ఆంతరిక్ జీవన కా రూపాంతరణ, ఇన్నర్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, రూపాంతరణ చెందాలి. బాహ్య స్వరూపం ఏం మారదు, నువ్వు అలాగే ఉంటావు. ఇంకా అవధూతల టైప్ లైఫ్ స్టైల్ అవుతే ఇంకా అసహ్యంగా కూడా ఉంటావు. ఇచ్చేత ఆధ్యాత్మికత అనేటటువంటి దానికి ఈ రెండు పదాలు మీరు గుర్తుంచుకోండి. ఒకటేంటి అంటే అంతఃకరణంలోని పరివర్తన, అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఆ రివర్స్ గుర్తుంచుకోండి, ఎందుకు అలా అంటున్నాను, అంతఃకరణ, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. కానీ ఇది పరివర్తన చెందితే లాభం లేదు, రూపాంతరణ చెందాలి. రూపాంతరణ చెందటం అంటే బటర్ఫ్లైగా మారుతుందే, ఏంటది క్యాటర్పిల్లర్ అంటే గొంగళి పురుగు, అంత అసహ్యకరమైనటువంటి పురుగు, ఎంత అందమైన సీతాకోక చిలకగా మారుతుంది. అది మళ్ళీ అసహ్యంగా కనిపించదు నీకు. రూపాంతరణ చెందాలి, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, నీ లైఫ్ స్టైల్ మారాలి. ఇవి రెండూ జరిగితేనే నీకు ఆధ్యాత్మికత అర్థమైనట్టు. అంతఃకరణంలో పరివర్తన, దాని తర్వాత ఆంతరిక జీవితం, ఇన్నర్ లైఫ్ మారాలి. బయట వాళ్ళకి ఏమీ తెలియాల్సిన పని లేదు. బయట వాళ్ళకి తెలిసింది అంటే నువ్వు నటన చేస్తున్నావు. జిన్కే జీవన్ మే ఆంతరిక్ క్రాంతి ఘటిత్ హో రహీ హో సంజో వహి ఆధ్యాత్మిక పథ్ పర్ అగ్రసరే. ఎవరి జీవితంలో ఆంతరికమైనటువంటి క్రాంతి, ఇన్నర్ రెవల్యూషన్ వస్తుందో వాడే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తున్నాడు అని గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక జీవితం అంటే వే ఆఫ్ లైఫ్, జీవించే కళ. హౌ టు లివ్, నీకు హౌ టు లివే చేత కాదు, ఎవడి తెలుసు ఇప్పుడు జీవించే విధానం. పరీక్షలో ఫెయిల్ అవుతే ఆత్మహత్య చేసుకుంటావు, ఎవరో అమ్మాయి నచ్చింది పెళ్లి చేసుకోవాలంటే దాన్ని చంపేసి నువ్వు చేస్తావు, పంట బాగా పండలేదు అంటే చేస్తావు. అసలు ఎంత డేంజరస్ గా మన జీవితాలు ఉన్నాయి. మీరు మనము అంతకంటే గొప్పవాళ్ళం ఏం కాదు, మనకి చచ్చే ధైర్యం లేదు యాక్చువల్గా. అలాని ఇప్పుడు వెళ్ళి ఆత్మహత్య చేసేసుకోకండి. చెప్పేది ఏంటి అంటే బాహ్య వాతావరణం అలా ఉంది, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, లోపల మార్పు వస్తుంది. పిరికివాడిలాగా భయపడి పారిపోతున్నాడు అర్జునుడు, నిలబడి యుద్ధం చేయన్నాడు. మార్పు అన్నది ఎక్కడ జరుగుతోంది? అవిడికి ఏం తెలియటం లే, లోపల జరిగింది. ఇదంతా జరిగిపోయిందని దుర్యోధనుడు ముందే తెలుసుంటే అసలు కృష్ణుడిని గీత చెప్పనిచ్చేవాడు కాదేమో. పని జరిగిపోయేది హాయిగా. ఇంచేత ఇది జాగ్రత్త, మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు వస్తున్నాయా లేదా మీరు చూసుకోవాలి. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ఎలా మార్పులు తెలుస్తాయి మీకు? ఎలా తెలుస్తుంది మీరు కరెక్ట్ మార్గంలో ఉన్నారో లేదో? అది రాబోయేటటువంటి పేజీల్లో చెప్తారు. జిన్కి చేష్టాయే కేవల్ వ్యవహార్ కే బదలావ్ తక్ సీమిత్ హే, వే నైతిక్ తో హో సక్తే హే, పరంతు అభి వే ఆధ్యాత్మేయం ఆధ్యాత్మికతా సే కోసం దూర్ హే. ఎవరైతే ఆచరణ మాత్రమే చేస్తున్నారో, పూజలు చేస్తున్నాం, పూజలు చేయటం లేదు, పూజలు చేసేవాడికి పూజలు చేయని వాడికి మధ్య ఏమైనా తేడా ఉందా జీవితంలో? వాడి కోరికల్లో నీ కోరికల్లో తేడా ఉందా? కనీసం పూజలు చేయనవాడు ఆనెస్ట్, నా ప్రయత్నంతో నేను తెచ్చుకుంటానంటాడు. పూజ చేసేవాడు అసలు నేను ప్రయత్నమే చేయనంటాడు. అంచేత పూజలు చేస్తే కొంచెం మోరల్ గా ఉండదు, చెప్పు నేను పూజ చేస్తున్నాను కనుక కొన్ని చెడు పనులు చేయకూడదు అనే నైతిక విలువలు కొంచెం పెరగవచ్చు. అవి పెద్ద గొప్పగా పెరగటం లేదు, కానీ కంపారిటివ్లీ పూజలు చేసేవాడు మోరల్లీ కొంచెం బెటర్, పిరికివాడు కనుక నేను బ్రాకెట్స్ లో పెడతా, ధైర్యవంతుడం కాదు. కానీ గురువు గారు వ్యక్తిత్వ పరిష్కారంలో ఆధ్యాత్మికత అని దేని గురించి చెప్తున్నాను, దాని నుంచి మైళ్ళ మైళ్ళ దూరంలో ఉన్నారు మీరు. అంతేదా, 5 నిమిషాలు నన్ను సచ్ యహీ హై కి శారీరక స్తర్ పర్ కిసీ భీ పరివర్తన్ కా కోయి గహరా మూల్ నహీ హై. శారీరకంగా నువ్వు చేసేటటువంటి మార్పుల్లో అంటే ఈ మత మార్పిడి గురించి, ఇవాళ ఈశ్వరుని పూజించాను, రేపు దుర్గను పూజిస్తాను, ఎల్లుండి వినాయకుడిని పూజిస్తాను, నువ్వు ఎవరినైనా పూజించుకో, భౌతికమైనటువంటి చేష్టల వల్ల ఏమీ లాభం లేదు. మాత్ర వ్యవహార కా బదలావ్ అపర్యాప్త హే. ఆచరణ, వ్యవహారం అంటే వ్యవహరించే తీరు, భౌతికంగా వ్యవహరించే తీరు అపర్యాప్తము. క్యోంకి చరిత్ర ఏవం చింతన్మే క్రాంతి లాయే బగై యహ ఆత్మవంచనాసే అధిక్ కుచ్ భీ నహీ హే. చరిత్ర చింతన, ఇది మీరు కాస్త జాగ్రత్తగా ఈ పదాలు అర్థం చేసుకోండి, ట్రాన్స్లేషన్తో నాకు పెద్ద తలనొప్పి వస్తుంది. ఇక్కడ యాక్షన్, థాట్స్, హ్యాబిట్, మూడు మాటలు ఇంగ్లీష్లో మాటలు, తెలుగులో ఏమంటామంటే ఆలోచనలు. నిరంతరం నువ్వు దేని గురించి ఆలోచిస్తూ ఉంటావో అలాంటి యాక్షన్సే చేస్తావు, క్రియలు. యాక్షన్ అంటే సినిమా యాక్టింగ్, క్రియలు అలాగే ఉంటాయి. నిరంతరం నువ్వు దేని గురించి ఆలోచిస్తూ ఉంటావో దాని గురించే పక్కవాడు ఏం మాట్లాడుతున్నా కూడా నీ రిప్లై కానీ నీ ఆచరణ కానీ ఎలా ఉంటుంది? నువ్వు నిరంతరం దేని గురించి ఆలోచిస్తూ ఉంటావో దానికి తగిన క్రియాకలాపాలే చేస్తూ ఉంటావు. ఈ ఆలోచన క్రియాకలాపాలు, దీన్నే హిందీలో విచార్ వ్యవహార్, క్రియాకలాపాలు అంటే వ్యవహారం. అంచేత ఆ హిందీ మాట యొక్క, సాంస్క్రిట్ వర్డ్ యొక్క అసలైన అర్థం పట్టుకోండి. వ్యవహార్ అంటే వ్యవహరించుట. ఈ వ్యవహరించుట దేని మీద ఆధారపడి ఉంటుంది? ముందు కానీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. కానీ వ్యవహరించుట ఆలోచనలు నువ్వు అలవాటుగా మార్చుకోవచ్చు. అంటే నువ్వు చేసే చేష్ట ఆలోచన కూడా ఒక అలవాటుగా మారాలి. ఇంజనీర్ ఇంజనీర్ లాగా ఆలోచిస్తాడు, ఇంజనీర్ లాగా వ్యవహరిస్తాడు. అలవాటుగా మారింది. అది చరిత్ర అంటే, చరిత్ర అంటే అది. ఇంచేత ఈ మాటలు సంస్కృతంలో ఉన్నటువంటి మాటల్ని సవ్యంగా అర్థం చేసుకోండి. మీరు దాని ట్రాన్స్లేషన్స్ వెతకండి, ట్రాన్స్లేషన్స్ లేవు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాత్రమే చదువుకుని తన 24 ఏట బెంగాలీ నేర్చుకున్నటువంటి వ్యక్తి, అతనికి గ్రీక్ అవి ఇంకా బాగా వచ్చు, బెంగాలీ అసలు రాదు అరవిందోకి. ఆయన కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చేయలేకపోయాడు, లేవు పదాలు అన్నాడు. పదాలు లేకపోతే ఉన్న పదాన్ని అర్థం చేసుకోండి. వ్యవహార్ అంటే ఆచరణ. కానీ ఎలాంటి ఆచరణ? విచార్, ఆలోచనలతో వచ్చే ఆలోచన ఆచరణ. వ్యవహారం అంటే అది. ఈ వ్యవహరించే తీరు దేని బట్టి ఉంటుంది? వ్యవహారం అని ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తే అలా ఉంటుంది. వీడు నా స్నేహితుడు అంటే నువ్వు వ్యవహరించే తీరు ఒకలా ఉంటుంది, వీడు నా శత్రువు అంటే నువ్వు వ్యవహరించే తీరు ఇంకోలా ఉంటుంది. అంచేత ఈ వ్యవహారం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆలోచన. ఆలోచన ఇక్కడ విచారం. విచారం అన్నది గుర్తుంచుకోండి. తెలుగులో విచారించటం కాదు, బాధపడటం కాదు. కానీ మనం ఈ పదాలే వాడదాం, సాంస్క్రిత్ పదాలే వాడదాం. కానీ వాటి డెఫినేషన్స్ అర్థం చేసుకోండి. విచారం అంటే ఆలోచనలు. కానీ అన్ని ఆలోచనలు కాదు, ఇచ్చంటే అన్ని ఆలోచనలు వ్యవహారంలోకి రావు. వ్యవహారంలోకి వచ్చేటటువంటి ఆలోచన కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మీరు నేర్చుకుంటే అది ఏమవుతుంది? మీ చరిత్ర అవుతుంది, క్యారెక్టర్ అవుతుంది. ఇంచేత డాక్టర్ అనే క్యారెక్టర్గా మారాలి అంటే డాక్టర్గా నువ్వు వ్యవహరిస్తూ ఉండి డాక్టర్గా విచారణ చేయగలిగితే. విచార్, వ్యవహార్, చరిత్ర, ఇంతమవుతుంది కదా. అంచేత గురువుగారు ఇక్కడ ఏం రాస్తున్నారు అంటే, మాత్ర వ్యవహార్ కా బదలావ్ అపర్యాప్త హే. నీ ఆచరణ మనం మార్చుకుంటున్నాం ఇప్పుడంతే. డాక్టర్ లాగా వ్యవహరిస్తున్నాం తప్ప డాక్టర్ లాంటి ఆలోచన లేదు మనకి. ఆ తేడా అర్థం చేసుకోండి. నిర్దయత. సినిమాల్లో వాటిలో చూస్తూ ఉంటాం కదా, డబ్బు తెస్తేనే ఆపరేషన్ అని. మరి డబ్బు తేలేని వాడు ఏం చేయాలి? చాలా విచిత్రమైనటువంటి సోషల్ ప్రాబ్లం అది. దానికి సొల్యూషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. కానీ మనం అందరం ఇక్కడ వ్యవహరించే తీరు బట్టి పేరు పెడుతున్నాం. అమ్మ, నాన్న, స్నేహితుడు ఇవంతా కూడా మీరు వ్యవహారం మీద బేస్ అయ్యే చెప్తున్నారు తప్ప వాళ్ల విచారాలు, విచారాలంటే థింకింగ్ ప్రాసెస్, వాళ్ల చరిత్ర అంటే ఆలోచనల మీద ఆధారపడినటువంటి వ్యవహారం ఎలా ఉన్నది అన్నది అసలు మనం మర్చిపోయాం. అందువల్ల మాత్ర వ్యవహార కా బదలావ్ అపర్యాప్త హే క్యోంకి చరిత్ర ఏవం చింతన్ మే క్రాంతి లాయే వగే యా ఆత్మ వంచనాసే అది కుచ్ భీ నహీ హే. అంచేత ఈ ఆధ్యాత్మిక విద్య హౌ టు లివ్ అనేది ఆలోచనలో మాత్రమే ఉంటే సరిపోదు. అది వ్యవహారంలోనూ దిగాలి, చరిత్రలోనూ దిగాలి, ప్లస్ నీ కంటిన్యూస్ గా ఆలోచించే విధానం కూడా అదే అవ్వాలి. అంచేత ఇవి మూడు ఉండాలి, వ్యవహారము, ఆలోచన, చరిత్ర. ఈ మూడు మార్చటానికి ఉపయోగపడేటటువంటి సైన్స్ ఆధ్యాత్మికత. అంటే ఆధ్యాత్మికత ముందు నీ వ్యవహారాన్ని మారుస్తుంది, తర్వాత నీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది, తర్వాత నీ చరిత్ర, నీ క్యారెక్టర్ని మారుస్తుంది. ఇప్పుడు 7:30 అయింది, ఇంకో 10 నిమిషాలు చెప్పి ఆపిస్తాను వాళ్ళకి. ఇంకొంచెం చెప్పొచ్చా? చెప్పొచ్చంటే 8 వరకు చెప్తా. చెప్పాక నెక్స్ట్ టైం నుంచి ఇంకా నేను డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను. ఇవాళ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, ఇంట్రొడక్షన్ చాలా జాగ్రత్తగా వినండి. మాకు వచ్చు అనుకోకండి, చిన్న వాయింపుడు వాయించాను, ఆ వాయింపుడు ప్రకారం మీరు మీ జీవితాన్ని మార్చుకోండి. అది విన్నాక మీకు వేడి రాకపోతే నా మాటలు వ్యర్థం. వేడి పుట్టించడానికి చెప్పేది అవంతా, తిట్టడానికి కొంపట్టడానికి కాదు. మీరు ఇంకా ఇంకా యాక్టివ్ అవ్వాలి. టైం దగ్గర పడింది, 1000 రోజులే ఉంది గురువుగారి జన్మదిన శతాబ్దికి. 1000 డేస్లో చాలా చేయొచ్చు. 18 రోజుల్లో మహాభారత యుద్ధం గెలిచేసింది. మీరు 1000 రోజుల్లో ప్రపంచాన్ని గెలవచ్చు. ముందు ఆలోచన రావాలి, దానికి తగిన వ్యవహారం ఉండాలి, దానికి తగిన క్యారెక్టర్ ఉండాలి. దానికి పేపర్ చాలా ఇంపార్టెంట్. మాత్ర వ్యవహార్ కా బదలావ్ అపర్యాప్త హై క్యోంకి చరిత్ర ఏవం చింతన్ మే క్రాంతి లాయే వగైర్ యహ ఆత్మవంచనా సే అధిక్ కుచ్ భీ నహీ హై. అంచేత చరిత్ర చింతనములో మార్పు రాకుండా వ్యవహారంలో మార్పు మాత్రమే వస్తే అది ఆత్మ వంచన. ఆత్మవంచన అంటే మనల్ని మనం మోసం చేసుకోవటమే తప్ప అంతకంటే ఏమీ అవ్వదు. అందువల్ల ఇన్ని దేవాలయాలు ఉన్నా కూడా ఏం జరగదండి, మనల్ని మనం మోసగించుకుంటున్నాం. ఉసే ఆధ్యాత్మిక్ తత్వ హైతో బహుత ఆంతరిక్ ఆత్యంతిక్ రూప్ సే ఆంతరిక్. కారణం చెప్తున్నాడు ఏంటంటే ఆధ్యాత్మిక తత్వము, తత్వము అంటే ప్రిన్సిపల్, చాలా ఆంతరికమైనది అని ఇంకొక ఎక్స్ట్రా అబ్జెక్టివ్ పెట్టాడు. ఏంటది? ఆత్యంతిక రూప్సే ఆంతరిక్. లో లోపలిది అది, ఆ మార్పు రావాల్సింది తప్ప బయటకు కనిపించేది కాదు. ఇంచేత ఆధ్యాత్మికత లోపలికి జొచ్చుకుపోవాలి. ఉసే జానినే ఓర్ పానే కే లియే వ్యక్తిత్వకి పరిధి పర్ నహీ కేంద్రమే పరివర్తన్ లానే పడతే హే. అంచేత ఈ ఆధ్యాత్మికతను తెలుసుకోవాలి అంటే పరిధి, సర్కంఫరెన్స్ మీద కాదు, సెంటర్లో మార్పు రావాలి. అంచేత ఇప్పుడు మానవ జీవితం యొక్క సెంటర్ ఏమిటో మనకి తెలియాలి అసలు. అక్కడ కదా మార్పు రావాలి. మనం ఎక్కడ మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? బయట మతం మారుస్తున్నావా, హిందూవా, అల్లా, ఇదంతా పరిధి మీద ఉండేవే. భౌతికమైన పిలక పెట్టుకుంటే హిందువు, పిలక కొరికేస్తే హిందూ కాదు. దీనివల్ల ఏమవదు, ఏమీ అవదు. ఇదంతా కూడా దేని మీద ఉంది? సర్కంఫరెన్స్ మీద జరుగుతున్నటువంటి మార్పులు. కానీ ఆధ్యాత్మికత, ద వే ఆఫ్ లైఫ్ తెలియాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? జీవితం యొక్క కేంద్ర బిందువు వద్దకు వెళ్ళాలి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని జీవితం యొక్క కేంద్ర బిందువు ఎక్కడుందో గమనించుకోవాలి మనం. దానినే హూ యామ్ ఐ అని అడిగాడు. ఐ అంటున్నావు, నేను అని, ఆ కేంద్రం ఎక్కడుంది? అక్కడ మార్పు తీసుకురావాలి. కేవల్ వ్యవహార్ కో హీ నహీ విచార్ ఓర్ సంస్కారకో బదలనా పడతా. వ్యవహారమే కాదు అంటే నీ ఆచరణే కాదు, క్రియాకలాపాలే కాదు, నీ విచారాలు అంటే ఆలోచనలు మరియు సంస్కారాలు అంటే చరిత్ర, హ్యాబిట్ ఆఫ్ డూయింగ్, దాన్ని కూడా మార్చుకోవాలి. ఇస్ సచ్ మే హీ సార్ హే కి ఆధ్యాత్మ పరిధి పర్ పరివర్తన్ నహీ అంతఃకరణకి క్రాంతి హే. అంచేత ఇది ఒక మోటో లాగా పెట్టుకోండి. ట్రూత్ ఏంటి అంటే ఆధ్యాత్మము అనేది పరిధిలో వచ్చే మార్పు కాదు, అంతఃకరణంలో వచ్చే క్రాంతి. రివల్యూషన్ ఫ్రమ్ ద ఇన్నర్ సైడ్. ఈ పదానికి విలువ తెలియాలి మీకు. క్రాంతి అంటే రివల్యూషన్, రివల్యూషన్ అంటే అంతవరకు పరాధీనంగా బతుకుతున్నటువంటి వాళ్ళు స్వాధీనతా సంగ్రామం అనే రివల్యూషన్ వచ్చాక ఏమయ్యారు? స్వాధీనులయ్యారు. మరి నీలో మార్పు వచ్చాక ఆ రివల్యూషన్ కనిపించాలి. క్రాంతి అనే మాటని మనం అసలు ఎలా ఉపయోగించుకుంటున్నాం కూడా తెలియదు. క్రాంతి అంటే కంప్లీట్ చేంజ్ ఇన్ యువర్ థింకింగ్ ప్రాసెస్, నీ ఆలోచన విధానంలో పరిపూర్ణమైనటువంటి క్రాంతి. ఇంజనీరింగ్ చదవక ముందు, చదివిన తర్వాత నీకు ఒక క్రాంతి వస్తుంది. ఇంక ఇంజనీర్ లాగా ఆలోచిస్తావు, ఇంక ఇంజనీర్ లాగా ఆలోచించేటప్పుడు ఇంక నీకు ఇంకేం రాదు, ఇంకో కొత్త నువ్వు ఆలోచించలేవు. మెడిసిన్ చదివాక డాక్టర్ లాగా ఆలోచిస్తావు, అది క్రాంతి అంటే. అంచేత ఆధ్యాత్మిక జీవిత విధానం నేర్చుకున్న వాడి క్రాంతి ఎలా ఉండాలి? లైఫ్ ఆధ్యాత్మిక వ్యక్తిలాగా జీవించగలగాలి. ఆధ్యాత్మ వ్యవహార కా రూపాంతరణ హి చిత్త కా రూపాంతరణ హే. అంచేత ఆధ్యాత్మికత అనేది బాహ్య ఆచరణ యొక్క మార్పు కాదు. నువ్వు బొట్టు పెట్టుకుంటావా, దేవాలయానికి వెళ్తావా, గురుద్వారాకు వెళ్తావా, చర్చికి వెళ్తావా, ఇది బాహ్యమైనటువంటి ఆచరణ. ఈ రూపాంతరణ కాదు కావాల్సింది. ట్రాన్స్ఫర్మేషన్ దేని యొక్క రూపాంతరణ కావాలి? చిత్తము యొక్క రూపాంతరణ కావాలి. ఎంత డెప్త్కి వెళ్ళి ఆధ్యాత్మికత మిమ్మల్ని స్పృశించబోతోందో అర్థం చేసుకోండి. మామూలు సైకాలజిస్ట్ చెప్పేది ఏంటంటే డిసీజ్డ్ మైండే మాకు తెలుసని. యోగులు ఏం చెప్తున్నారు? మైండ్ దాటు, ఆరోగ్యకరమైనటువంటి మనసు ఉండి దాన్ని దాటాలి. ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి ఉండి దాన్ని దాటాలి. దాని తర్వాత చిత్తమును రూపాంతరణ చేయాలి. చిత్తం రూపాంతరణ కంటే ముందు మధ్యన నేనేం చెప్పాను మీకు, అహంకారం అనేది వస్తుంది. అంచేత మనస్సు రూపాంతరణ చెంది, బుద్ధి రూపాంతరణ చెంది, అహంకారం రూపాంతరణ చెంది, చిత్తం యొక్క రూపాంతరణ జరిగినప్పుడు అది నిజమైనటువంటి ఆధ్యాత్మికత. అదే యోగము అని, యోగ చిత్తవృత్తి నిరోధ అని సెకండ్ లైన్ అని చెప్తాడు. చేత ఆ చిత్తము గురించి మనం బాగా నేర్చుకోవాల్సి వస్తుంది ఆధ్యాత్మిక జగత్తులో. నెక్స్ట్ హెడింగ్, వ్యక్తిగత సందర్భమే ఆధ్యాత్మికి ఆవశ్యకత. వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మం యొక్క ఆవశ్యకత ఏమిటి? ఇందులో చాలా ముఖ్యంగా చెప్పబడేది ఆ బోల్డ్ లెటర్స్ లో నెక్స్ట్ పేజీలో ఉన్నది చూసుకోండి. మనము మన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలను ఐదు రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు. మొదటి వర్గీకరణ శారీరకమైనది. ఈ శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని ఎలా మనం పొందగలము అంటే, ఆత్మ సంయమము అనుశాసనము. పైనుంచి మూడో లైన్లో ఉన్నాయి రెండు వర్డ్స్, అండర్లైన్ చేసుకోండి. ఆత్మ సంయమనము అనుశాసనము. శారీరక సంబంధమైనటువంటి అనేక రోగాలు ఈ రెండింటి ద్వారా మీరు దాటవచ్చు. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమక్కర్లేదు కదా. సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటం వల్ల, రెండోది లైఫ్లో డిసిప్లిన్ లేకపోవటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెండు, మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్. ఈ మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకి మనమే అనాలిసిస్ చేసుకుని, ఆ అనాలిసిస్లో ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అంటే, ఎదుటవాడు మనం చెప్పినట్టు వినాలి, లేకపోతే నేను నిన్ను వాయిస్తా. నీకు దమ్ముంటే వాయిస్తావు, దమ్ము లేకపోతే వాయించవు. కానీ నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు మారకూడదు అనేటటువంటి ప్రశ్న ఆవిడికి రావటం లే. వాడు నేను చెప్పినట్టు మారాలి. ఓకే, వాడు చెప్పినట్టు నువ్వు మారితే పోయింది కదా. మహాభారత యుద్ధానికి ముందు కృష్ణుడు పాండవులకు చెప్పిందంతే, వాళ్ళు ఏం చేస్తే చేసుకుని, మోసం చేశారు ఓకే, విషయం పెట్టారు ఓకే, అడుక్కు తినమన్నారు ఓకే, కృష్ణుడిచ్చిన సలహా అదే కదా. చివరికి మహాభారత యుద్ధం వచ్చింది, వాయించేశాడు. ఇంచేత మానసికమైనటువంటి మార్పులు, మానసికమైనటువంటి మార్పులు ఏంటి అంటే, మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది. తర్వాత తర్వాత చెప్పేది ఏంటి అంటే, మీరు ధ్యానం చేయటం నేర్చుకోవాలి. తర్వాత చెప్పబడుతుంది ఇందులోని. ఇక్కడ వర్గీకరణ చేస్తున్నాడు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్లో ఆధ్యాత్మికత మీకు ఎక్కడ బ్యాలెన్స్ వస్తుంది అంటే, ఆ మానసికము అనేటటువంటి దాంట్లో సెకండ్ పేరాలో లాస్ట్ పార్ట్కి రండి. మానసికము అనే ప్రాబ్లమ్స్లో సెకండ్ పేరా ఫస్ట్ లైన్ లాస్ట్ సెంటెన్స్, వహ ఆదర్శ్ ఔర్ ఆధ్యాత్మిక్ విచారధారా సే జుడా రహనా చాయే. వహ అంటే ఏంటి? మనిషి యొక్క మనస్సు. ఆదర్శ్ ఔర్ ఆధ్యాత్మిక్ విచారధారా సే జుడా రహనా చాయే. ఆదర్శం అంటే మీకు తెలుసు, ఐడియలిజం. దాని తర్వాత దీంతో ఉండమన్నాడు, ఆధ్యాత్మిక విచారధార, స్పిరిచువల్ వే ఆఫ్ థింకింగ్. అది మనం ఇంకా ఈ పుస్తకం అంతా అదే నేర్చుకోబోతున్నాం మనం. ఇక్కడ నీ ఆలోచనలు బట్టి సుఖదుఖాలు ఉంటాయి తప్ప, వాస్తవంగా భౌతికంగా సుఖదుఖాలు ఏమి ఉండవు. ఎండాకాలంలో కరెంటు పోయినా మ్యాట్నీ సినిమా చూస్తున్నప్పుడు ఆవిడు వదిలేసి బయటికి రాడు. మరి కరెంటు పోయింది, టికెట్ కొనేటప్పుడు షర్ట్ చిరిగి ఉండొచ్చు పాపం వాడికి, ఎందుకు రాడు? మరి ఎండగా ఉంది కదా, వాళ్ళ ఇంట్లో ఏసీ ఉందేమో, కానీ ఇంటికి వెళ్ళిపోయి ఏసీలో కూర్చుందాం అనుకోడు వాడు. పాయింట్ ఏంటి, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సైకలాజికలే. ఈనాడు కామన్ ఎడ్యుకేటెడ్ మనిషికి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మానసికమైనవి. శారీరకమైన దానికి కావాల్సినటువంటి డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నారు, దాని గురించి మనమేమి పట్టించుకోక్కర్లేదు. కానీ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, నేను చెప్పినట్టు జరగాలి. దీనికి ఎడ్గర్ కేసీ అనే ఆయన, దాని తర్వాత జ్వాలాకూల్ పుస్తకాలు మనలో చాలామంది తెలుసు. ఆయన చెప్పింది ఏంటి అంటే, ఎసెన్షియల్ని పట్టుకో, నాన్ ఎసెన్షియల్ని వదిలే. జీవితంలో కుటుంబాలలో దానికి ఒక జోక్ కూడా ఉంది, పెళ్లి రోజే నిర్ణయించుకున్నట్టు వాళ్ళు దెబ్బలాడుకోరని. పెద్ద పెద్ద విషయాలు నేను చెప్పినట్టు వినాలి నువ్వు, చిన్న విషయాలు నువ్వు చెప్పినట్టు వింటాను అన్నారు భార్యాభర్తల్లో. భార్య ఏమని చెప్పిందంటే, చిన్న చిన్న విషయాలు నేను చెప్పినట్టు విను, పెద్ద పెద్ద విషయాలు నువ్వు చెప్పినట్టు నేను వింటాను అని. 25 సంవత్సరాలు గడిచిపోయాయి, నేను దెబ్బలాడుకోలేదన్నారు. అదేంటి, మాకు నేర్పన్నారు, ఏమీ లేదు. అమెరికా ప్రెసిడెంట్ రష్యా ప్రెసిడెంట్కి ఏం చెప్పాలో నేను చెప్తే మా ఆవిడ ఒప్పుకుంటుంది. కుటుంబంలో ఏం జరగాలో చెప్పాలి అన్నది మా ఆవిడ చెప్పింది, నేను చేస్తా, అసలు మాకు దెబ్బలాట్లేదు అన్నది. అంటే ఆ నిర్ణయించుకునేటటువంటి విధానం కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే 99% ఇతరులు చెప్పింది మీరు వింటే ఖచ్చితంగా మీరు చెప్పే 1% వింటారు. ఆ 1% మీరు ముఖ్యమైనది చెప్తారు, మిగతా వాళ్ళందరూ అన్ఇంపార్టెంట్ చెప్తారు. ఇంచేత ఎసెన్షియల్స్ ని పట్టుకోండి, అది ఇక్కడ ఆదర్శం అన్నారు. నాన్ ఎసెన్షియల్స్ దగ్గరే వాదనొద్దు, ఎవరికి ఏది కావాలో అది. ఆ సెంటెన్స్ అండర్లైన్ చేసుకున్నాక మూడోది ఆర్థికమైనటువంటి సమస్యలు, ఎకానమిక్ ప్రాబ్లమ్స్. అక్కడ రాసింది మీరు జాగ్రత్తగా చదువుతాను నేను, శారీరక అస్వాస్థ్య ఆర్ మానసిక్ క్లేష్ కే బాద్ మనిషికి మహత్వపూర్ణ సమస్య అర్థ సంబంధీ అవుతాయి. శారీరక మానసిక సమస్యల తర్వాత మనిషికి వచ్చే ప్రాబ్లం ఏంటి, ఆర్థికమైనటువంటి సమస్యలు. వ్యక్తి సదైవ అధిక్ సే అధిక్ ధన్ కమానా చాతా, ఎప్పుడు ఎక్కువ కంటే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. ఔర్ కమ్ సే కమ్ ఇతనాతో చాతా హే జిస్సే ఉస్కే పరివారికి ఆవశ్యకత పూరి ఉసుకే, కనీసం వాడు ఏమనుకుంటాడు అంటే నా కుటుంబ సమస్యలు తీరటానికి కావలసినంత ధనం ఉంటే చాలు అని. మనుష్యకు ఎది వాస్తవమే ఆర్థిక రూపసే ప్రగతి కర్ణీ హే తో ఈ సంబంధమే ఆధ్యాత్మిక దృష్టికోణం అపనానా హోగా. కానీ నిజంగా మనిషి ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఆధ్యాత్మిక దృష్టికోణం నేర్చుకోవాలి. మరి ఆధ్యాత్మిక దృష్టికోణం ఏమిటి, ఈ మొత్తం పుస్తకం అంచేత మెల్లిమెల్లిగా మనం చదువుకుంటాం. అంచేత ఫైనాన్షియల్గా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలన్నా కూడా మీ దృష్టి ఎలా ఉండాలి, ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉండాలి. ఉసే కామ్చోరి ఓర్ ఆలస్య బచ్కర్ ఇమాందారి ఓ శ్రమక రాస్తా అపనానా హోగా. ఇక్కడ కామ్చోరి అంటే ఇవేజన్ ఆఫ్ వర్క్, ఆలస్య అంటే ప్రొక్రాస్టినేషన్. ఈ రెండు పనులు చేయకూడదు. ఈ రెండు పనులు చేయన వాళ్ళకి స్పిరిచువలిజం బాగా ఉపయోగపడుతుంది. పని ఎగ్గొట్టడం పనికి రాదు. ఈ కాలంలో పని ఎగ్గొట్టేవాడు గొప్పవాడు. రెగ్యులర్ గా పాఠాలు చెప్తా ఉంటే నీ బుద్ధుందిరా, సిలబస్ పూర్తి చేస్తా నీ బుద్ధుందిరా, మేము చూడ ఏం చేస్తున్నాము. అదే నేను లెక్చరర్ని కనుక నా ఉదాహరణ ఇచ్చుకుంటున్నాను, మాకు వచ్చే ఉదాహరణలు హౌ వీ అవాయిడ్ వర్క్. మిగతా ప్లేసెస్ లో కూడా ఆఫీసులో కానీ అక్కడ కానీ ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు, కామ్చోరి అంటే ఇవేడింగ్ వర్క్. రెండోది ఏంటి, చేద్దాం రేపటి నుంచి చేద్దాం, తక్షణమే చేద్దాం అనేది రాదు, అది ఆలస్యం. ఇవి రెండు ఉండకూడదు. మరి వాటి బదులు ఏం రావాలి, నిజాయితీ, ఇమాందారి, పని ఎగ్గొట్టకుండా నిజాయితీగా పనిచేయటం. రెండోది ఏంటి, ఆలస్యము, డిలే చేయకుండా శ్రమ పట్టం. అంచేత ఆధ్యాత్మిక జీవిత విధానంలో మొట్టమొదట మన జీవితంలో రావాల్సినటువంటి ఈ రెండు మార్పులు గుర్తుంచుకోండి. కానీ గురుదేవులు ఏం చెప్తున్నారు, ఈ రెండు మార్పులు వస్తే చాలు మీరు ఎకనామికల్ గా గ్రో అవటం మొదలెడతారు. గ్రో అవటం లేదు అంటే ఈ రెండు మార్పులు రాలేదు అని అర్థం. ఒకటి నిజాయితీ, రెండోది శ్రమ పట్టం. ఉసే అప్నే క్షేత్రమే అధిక్ సే అధిక్ నిపుణత ఆర్ యోగ్యతకి వృద్ధి కర్ణీ హోగి. అంతేకాకుండా నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావో ఆ ఫీల్డ్లో యూ షుడ్ బికమ్ ఎక్స్పర్ట్. యోగా కర్మసు కౌశలం, బ్యాట్ కొట్టుకుని బాల్ బాగా కొట్టగలిగితే చాలు, కోట్లు వస్తున్నాయి. నిపుణత అంటే అది, అంటే ఒకళ్ళు ఇద్దరికంటే గొప్పగా ఉండటం కాదు, ప్రపంచంలోనే నువ్వు అందరికంటే గొప్పగా ఉంటాయి కదా, కోట్లు వస్తున్నాయి ఇప్పుడు టెందూల్కర్కి. కానీ నిన్న గిల్క్రిస్ట్ బ్యాటింగ్ చూసి నాకే ముచ్చటేసింది, ఆస్ట్రేలియన్ ఆడుతూ ఉంటే మన వాళ్ళు ఓడిపోతున్నా. కారణం ఏంటి, నిపుణత. కమెంటేటర్ కూడా గోజ్ ఇన్ టు ఎక్స్ట్రెస్. చేత నేను ఏ పనిని ఎన్నుకున్నానో ఆ పనిని చాలా బాగా చేయగలుగుతున్నానా లేదా. నువ్వు ఏ పని చేసినా అది అద్భుతంగా ఉండాలి కండిషన్. అది యోగా కర్మసు కౌశలం అంటే నేను ఒక పనినే బాగా చేస్తానని కాదు,
నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పని నీకంటే బాగా చేయకూడదు. మనుషులు నీ మీద ఆ నమ్మకం ఉండాలి, ఈ పని ఫలానా వాడికి అప్పచెప్తే బాగా జరుగుతుంది. నిపుణత అంటే అది. ధైర్యపూర్వక్ ఓ సంయమ ధారణ కర్కే యది వ్యక్తి ఇస్ తరహ కిసీ క్షేత్ర మే ఆగే బడతా హై తో వా నిశ్చయ అప్ని ఇచ్ఛా కే అనుసార్ అధిక్ సే అధిక్ ధన్ కమా సక్తా హై. అంచేత ఇవేజన్ ఆఫ్ వర్క్, పని దొంగ కాకుండా నిజాయితీగా ఆలస్యము లేకుండా శ్రమ పడుతూ తన కార్యక్షేత్రంలో నిపుణత పెంచుకుంటూ ఉంటే ఖచ్చితంగా నీకు ఆర్థిక అభివృద్ధి వస్తుంది అని బ్రాడ్ హింట్స్ ఇచ్చారు. వ్యక్తి కో ధన్ కమానే మే ఉచిత్ ఔర్ అనుచిత్ కా ధ్యాన్ రఖనా ఇస్లే భీ ఆవశ్యక్ హై కి యది వా అనుచిత్ ఔర్ ఆపరాధిక్ తరీకే సే ధన్ కమాయేగా తో ఉస్మే హింసక్ వృత్తి ఆయేగీ ఔర్ సదైవ్ తనావ్ బడా రహేగా జో ఉస్కే ఏవం ఉస్కే పరివార్ కే లియే ఉచిత్ నహీ హోగా. ఈ డబ్బు సంపాదిస్తున్నప్పుడు కొంచెం అది ఉచిత రీతిలో సంపాదిస్తామా అనుచిత రీతిలో సంపాదిస్తున్నామా అనేది కూడా ఎందుకు గుర్తించుకోవాలి అంటే, ఉచితంగా సంపాదించని డబ్బు వల్ల, తప్పు మార్గంలో వచ్చే డబ్బు వల్ల టెన్షన్స్ వస్తాయి ముందు. అది కుటుంబ సభ్యుల మీద కూడా పడుతుంది. చివరికి డబ్బు అయితే ఉండొచ్చు కానీ నీకు టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. ఇంచేత నువ్వు డబ్బు ఎలా సంపాదిస్తున్నావు అనే దాని మీద కూడా ఉచితమైన మార్గంలో సంపాదిస్తున్నావా లేదా అన్నది చూసుకో. పరివారికి అన్ని సదస్యులు ఇస్తే ప్రభావిత హోకర్ గలత్ రాస్తా అపనా శక్తి. ఇంకోటి ఏంటి, నువ్వు ఎప్పుడైతే తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించడం మొదలెడతావో కుటుంబ సభ్యులకు కూడా అది రైట్ అనిపిస్తుంది. నువ్వే పనిచేస్తూ ఉంటే పిల్లల్ని ఆపుతావు, ఇంకా వాళ్ళు కూడా తప్పుడు మార్గాన పడతారు అని చెప్పి మొత్తకి ఏమవుతుంది, కింద 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 కిందకి దిగజారుతారు. కనుక కాస్త అది ఆలోచించుకోండి అన్నారు. ఈ సమయ ఏబీ ధ్యాన్ రఖనా హోగా కి ఏక్ వ్యక్తి కమాయే ఔర్ సబ్ బినా కమాయే ఖాయే అనేది ఉచిత నియే. ఈ రోజుల్లో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఒకటి సంపాదన మీద మొత్తం కుటుంబం నడవకూడదు. కుటుంబంలో ప్రతి సభ్యుడు వీలైనంత వరకు డబ్బు సంపాదనలో ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గురువు గారు ఇస్తున్నది నేటి జీవిత విధానంలోనే ఆధ్యాత్మిక సూత్రాలు. ఒకప్పుడేంటి, ఒక మనిషి సంపాదిస్తే కుటుంబం మొత్తం తినేది, ఇప్పుడు అది తప్పు అంటున్నాడు ఆయన. అంచేత శ్రమపడే ఏ ఏజ్లో అయినా సంపాదించగలిగేటటువంటి మానసిక స్థితి మనుషుల్లో కలగజేయాలి, మన పిల్లల్లో కలగజేయాలి. మేము డబ్బు పెడతాం నువ్వు చదువుకో అని కాదు, ఎర్న్ అండ్ లెర్న్ అనేటటువంటి మానసిక స్థితి మన పిల్లల్లోకి కలగజేయగలగాలి. లేదా మొన్ననేదో పేపర్లో చూస్తున్నాను, కలెక్టర్ కొడుకులు డబ్బున్న వాళ్ళ కొడుకులు ఎవరు కాన్పూర్లో మరి కట్ చేయమని చెప్పాను, ఎవరు కట్ చేయలేదు. సమ్మర్లో ఆగ్రాలో లక్నోలో అక్కడ ఈ చాలా డబ్బు ఉన్న వాళ్ళు వెయిటర్స్గా దానిగా పనిచేసి డబ్బు సంపాదించుకుని దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ, దే ఆర్ ఫీలింగ్ ప్రైడ్. మేము మా తల్లిదండ్రుల్ని పాకెట్ మనీ అడగటం లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మాట మనమే మర్చిపోయాం అసలు. ఇంకా అమెరికాలో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎందుకుంది అంటే, నువ్వు లేబర్ చేయబోతే నీ పని ఒకడు చేయడు కనుక, లేకపోతే అక్కడ నువ్వు ఏ పని మనిషిలో పెట్టుకుంటానంటావు. ఇంకా ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన పిల్లలకి నేర్పాలి. పరివార్ కే సభీ సదస్యం కో ఉత్పాదక శ్రమ మే లగాయ రహనే సే భీ ఆర్థిక సంకట్ దూర్ హో జాతా హై. చిన్న చిన్న డబ్బు సంపాదించేటటువంటి అనేక మార్గాలలో కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేయగలిగితే కూడా నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. జై గురుదేవ్.